ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి తతో జయముదీరయేత్. నష్ట ప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీ ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భూజ్ఞాద్వినందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామైహం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీవైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణారఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణాలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రశ్నాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్తదేశతారిణే. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రశ్నాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత సరస్వతీ నితి నామినే. శ్రీవార్షమానవే దేవీ దయితాయ కృపాబ్ధయే కృష్ణ సంబంధ విజ్ఞాన దాయినే ఋణే నమః. మాధుర్యోజ్జల ప్రేమాఢ్య శ్రీరూపానుగా భక్తిద శ్రీగౌరకరుణాశక్తి విగ్రహాయ నమోస్తుతే. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే రూపానుగా విరుద్ధాప సిద్ధాంతద్వాంతహారిణే. నమో గౌరకిశోరాయ సాక్షాద్వైరాగ్యమూర్తయే విప్రలంబారసాంబోధే ఆదాంబుజాయ తే నమః. నమో భక్తి వినోదాయ నామినే గౌరశక్తిస్వరూపాయ రూపానుగావరాయతే గౌరావిర్భావభూమేస్త్వం నిర్దేష్టా సజ్జన ప్రియః వైష్ణవసార్వభౌమః శ్రీ జగన్నాథాయతే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. పంచతత్వాత్మకం కృష్ణం స్వరూపకం తావతారం వక్తాఖ్యం నమామి భక్తశక్తికం. హే కృష్ణ కరుణాసింధౌ దీనబంధౌ జగత్పతే గోపేశ గోపికాకాంత నమోస్తుతే. తప్పాం సురతోర్పంగుర్మామందమతేర్గతి మత్సర్వస్వాపదాంబోజో రాధామదనమోహనో దివ్యవృందారణ్యకల్పద్రుమాదః శ్రీమద్రత్నాకారసింహాసనస్థో శ్రీరాధాశీలగోవిందదేవో వృష్రాలిభిః సేవ్యమానో స్మరామి. శ్రీమాన్ రాసరసారంభి వంశీవటతటస్థితః కర్షం వేణుస్వనేర్గోపీర్ గోపినాథ శ్రీస్తునః తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానోసుతే దేవి ప్రణమామి హరి ప్రియే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే రాముడి యొక్క గుణముల్ని చెప్పుకోక మునుపు మనం ప్రతిరోజులాగా ఈ రామాయణంలో ఉండే మంగళాచరణాన్ని రామాయణకి మంగళాచరణ శ్లోకాల్ని చదువుకుందాం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య ద్విరదవక్త్రాద్యః పారిశుద్ధాత్ పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాంతి పరాం గతిం యః పిబం సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణం మహామాలారత్నం వందినీలాత్మజం అంజనానందనం వీరం జానకీశోకనాశనం కబీశమక్షహంతారం తీలంకాభయంకరం ఉల్లంగసింధోసలిలం సలీలం యశోకవహనిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ తదాహలంకాం నమామితం ప్రాంజలిలాంజనేయం ఆంజనేయమతి పాటలాననం కంచనాద్రి మనీయ విగ్రహం పారిజాతతరమూలవాసినం భావయామి పవమాననందనం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే యః కర్ణాంజలేర్సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగలితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధిచరా విపత్తిమరణాదత్యంత సోపద్రవం సంసారసవ్యాహ గచ్చతి పుమాన్ విష్ణోత్పదం శాశ్వతం తదుపగత సమాస సంధియోగం సముదురోపమార్తవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశచరశ్చవదం నిశామయధ్వం వాల్మీకిగిరిసంభూత రామసాగరగామిని పునాదు భువన పుణ్యం రామాయణ మహానది శ్లోకసారజలాకీర్ణం స్వర్గకల్లోల సంకులం కాండగ్రాహమహామీనం వందే రామాయణార్ణవం వేదవేద్యే పరే పుంసి జాతే దాశరథాత్మజే వేద ప్రాథిత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన వైదేహీ సహితం సముద్రమతలే ఐమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యే పరం వ్యాఖ్యాంతం భరతాదిప్రవృతం రామం భజే శ్యామలం వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్యాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వతలయోర్యాదేశూనేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీరసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రియామిదేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః ఆస్త్రవిజేతాం రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా చైతి సుగ్రీవో రాఘవేణ విపాలితః దాసోహం కౌశలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణం సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభితు ప్రహర్తః పాదపైశ్చ సహస్రశః అర్థయిత్వా పురీం లంకాన్న విదాదేచ్చ వైతలీన్ సముద్ధర్తో గమయిష్యామి కృష్ణాం సర్వరక్షసాం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరీర్యది పౌరుషే చ ప్రతిద్వందస్తం తేనేదం జైరావణీం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం తపస్వాధ్యాయం రతం తపస్వైవాగ్విదాం వరం నారదం పరిప్రప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం రామాయ నమః. నిన్న మనం వాల్మీకి నారదుడికి నారదుని అడిగాడు, ఏమన్నా అడిగాడు, అస్మిన్ సాంప్రతిం లోకే ఇప్పుడు ఒక జీవించి ఉండాలి, నరుడుగా ఉండాలి, ఎవరిలో ఈ 16 గుణాలు ఎవరిలో అయితే ఉన్నాయో అతని గురించి చెప్పండి, పరం కౌతూహలం హిమే అన్నారు. ఆ నరుడు గురించి వినాలి అనే ఒక కుతూహలత ఉన్నది అన్నాడు. వాల్మీకి తెలీదా ఎవరో? అతను తెలుసు. తెలిసిన ఆ కౌతూహలాన్ని చెబుతున్నాడు. ఎందుకు? నరం. నిన్న మనం చాలా మటుకు ఈ నరం అనే ఆ శబ్దానికి చాలా దాని గురించి చెప్పుకున్నాం. ఎందుకు ఈ నరం నరం అని 2 సార్లు వచ్చింది? ఆ నరుడు గురించి చెబుతాను విను అని ఎందుకు చెప్పాడు అంటే, రామావతారంలో ఆ భగవంతుడు చేసిన ఒక పని. ఏమిటా పని అంటే, ఋషులందరికీ ఆ పెదవులు కుట్టేశాడు, లేకపోతే పెదవులు నుంచి మాట్లాడకూడదు, చెప్పకూడదు ఎవరో. రాముడు భగవంతుడు అని డైరెక్ట్గా చెప్పకూడదు, అది ఒక పెద్ద సమస్య ఋషులకి. ఋషులందరికీ తెలుసు, విశ్వామిత్రుడు తెలుసు, వశిష్ఠుడు తెలుసు, వాల్మీకి తెలుసు, అత్రి మహర్షి తెలుసు, అగస్త్యుడికి తెలుసు, సుమిత్రకు తెలుసు, అందరికీ తెలిసినా వాళ్ళు చెప్పకూడదు. ఎందుకు? 2 కారణాలు. 1, నేను ఎవరినో తెలియకుండా ఉండాలి, అప్పుడే ఆ లీల జరుగుతుంది. అసురుల్ని రాక్షసుల్ని చంపేది, ఆ రాక్షసుల యొక్క వధించే ఆ లీల ఎప్పుడు జరుగుతుందంటే, చక్కగా రాముడు మనుషుడుగా ప్రవర్తిస్తేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. ఏముందిలే ఆ భగవంతుడు రాక్షసుని చంపేశాడు అనుకోండి, కాదు. ఒక నరుడు అధర్మాన్ని పాలించే ఒక రాక్షసుణ్ణి చంపగలడు. ఆ నరుడిలో అంత శక్తి ఉన్నదంట. నరుడిలో ఎందుకు వచ్చింది ఆ శక్తి? ధర్మాన్ని పాలిస్తే ధర్మో రక్షతి రక్షిత. ఎవరోతే ధర్మాన్ని రక్షిస్తారో అతని ముందు ఎంత శక్తివంతుడైనా ఓడిపోతాడు, వాడు చావు ఖచ్చితంగా అవుతుంది. ఎంత బలహీనుడైనా ధర్మాన్ని గనక రక్షిస్తే ధర్మో రక్షతి రక్షిత. అంటే మనుష్యుల కూడా రాక్షసుల్ని వధించవచ్చు, ఇదొకటి. ఇంకోటి ఏమిటి, మనుష్యులు కూడా ఎంత ఎత్తుగా పెరగవచ్చు అంటే శారీరకంగా కాదు, గుణముల్లో. అంత అద్భుతమైన గుణాల్ని మన జీవితంలో స్వీకరించుకొని జీవించవచ్చు అని ఒక ప్రమాణానికి చూపించడానికి ఆ భగవంతుడే మనుష్యుడిగా వ్యవహారం చేసి మనుష్యుడిగా ఎట్లా జీవించాలో మనం చూపించాడు. ఇప్పుడు ఈ గుణాలు 16 గుణాలు, దాని గురించి వాల్మీకి అడిగినప్పుడు మొట్టమొదటి గుణాత్, మొట్టమొదటి గుణం ఏంటి? గుణం. దాని గురించి చెప్పుకున్నాం, దయాని, వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ, సత్యసంధో, జితేంద్రియః అని 16 గుణాల గురించి చెప్పిన తర్వాత నారదుడు అన్నాడు, అతను ఎవరో కాదు, రామో నామ జనేశ్వత. నువ్వు కూడా వినుంటావులే, ఎవరు నా రాముడు? ఆయనలో ఇవన్నీ దివ్య గుణాలు ఉన్నాయి. ఆ గుణాల యొక్క లిస్టు ఇంకా పెంచుకుంటూ చెప్పుకుంటూ 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 ఎన్నో గుణాల గురించి చెప్పుకున్నావు. ఈ గుణాల గురించి ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, ఈ గుణముల వలన మన వ్యవహారంతో సంబంధం మన గుణాల వలన ఉంటుంది. మన దుర్గుణాల వలన ఏదో తాత్కాలికంగా కొన్ని విషయ భోగాల్ని మనం ఆర్జించవచ్చు, లేకపోతే మనం ఇష్టం వచ్చింది చేయవచ్చు. అయినా ఒక లోటు దుర్గుణాల వలన ఏమిటంటే, దానివలన మన సంబంధాలు చెడిపోతాయి. మన ఎవరితో మన సంబంధం ఉంటుందో ఆ సంబంధాల్లో ఏదో ఒక లోపు ఉంటుంది. దానివల్ల ఏముంటుందంటే మనం సుఖపడం. ఇప్పుడు సాయంత్రం పూట యూత్ ప్రోగ్రాం, ఈ యువకులు వచ్చారు, వాళ్ళకు కూడా ఇదే మాట చెప్పారు. ఏమిటయ్యా సమస్య ఈ మధ్యలో అంటే, ఇంటిలో సౌకర్యాలు లేకపోవటం సుఖం లేకపోవటం కాదు, ఇంటిలో నలుగురే ఉన్నారు, వాళ్ళ నలుగురిలో సంబంధాలు సరిగ్గా లేవు. ఎందుకువలన? వాళ్లలో దుర్గుణాలు ఉండటం వలన, మంచి గుణాలు లేకపోవటం వలన. ఈ మంచి గుణాలు లేకపోవటం వలన ఒక గుణం తీసుకున్నాను, ఓర్పు అనే గుణం, అది లేకపోవటం వలన ఏమవుతుంది, ఇంట్లో అందరూ దుఃఖంలో ఉంటారు. ఒక చిన్న పొరపాటు జరిగితే ఇంకొకళ్ళు ఓర్చుకోలేకపోతే ఏమవుతుంది, ఓర్పు లేకపోతే తిరగటం, ఏదేదో మా విసుగు ఎత్తుకోవటం, అట్లా చెబుతూ ఏదో అనరాని చెప్పరాని మాటలు చెప్పడం చేస్తారు. దానివల్ల ఏమిటి, మీకు మంచి బంగళా ఉన్నా, కోటి రూపాయలు ఉన్నా, ఎన్నున్నా, ఏమిటి ఎందుకు ఆ ఉపయోగం, ఏం ఉపయోగం లేదు. ఎన్ని సమస్యలు వస్తున్నాయంటే, ఈ మధ్య సమస్యలు డబ్బులు లేకపోవడం సమస్య కాదు, ఆరోగ్యం బాగాలేకపోవడం సమస్య కాదు, ఈ పరివారంలో ఆ ఒక కుటుంబంలో ఆ బంధుత్వం లేకపోవటం, ప్రేమ అనేది లేకపోవటం, చిన్నపిల్లలకి పెద్దల మీద గౌరవం లేకపోవటం, పెద్దలకి చిన్న పిల్లల మీద విశ్వాసం లేకపోవటం. ఎంత మటుకు వచ్చిందంటే పరిస్థితి. నేను ఒకసారి బాంబేలో ఒక జట్ ప్రవచనం చేయడానికి వెళ్ళాను. సీనియర్ సిటిజన్స్ అంటారు ఎవరికైతే 60 ఏళ్ల పైన వాళ్ళందరూ ఒక సీనియర్ సిటిజన్స్ క్లబ్ అని పెట్టుకుంటారు. ఇక్కడ ఉందో నాకు తెలియదు కానీ బాంబేలో అన్ని సొసైటీస్తో అన్ని చోట్ల ఈ సీనియర్ సిటిజన్స్ క్లబ్ అని వాళ్ళు వారానికి ఒకసారి 2 సార్లు ఏదో మీటింగ్ చేస్తుంటారు, కొన్ని యోగాలు కొన్ని లాఫింగ్ క్లబ్ అని చేస్తుంటారు. ఆ ప్రవచనం అయిన తర్వాత ఒకతను నా దగ్గరికి వచ్చి చెప్పాడు, నేను అదే అడుగుతున్నా నీ పేరేమిటి అని కన్వర్జేషన్ చేస్తూ మాట్లాడుకుంటూ అతను ఏమన్నాడు తెలుసా, నేను ఒంటరిగా ఉంటాను, నేనేం అడగరా, ఎట్లా ఉంటావు, జస్ట్ ఏదో ఏం చేస్తా నార్మల్ అడిగాను. అతని గురించి చెప్పుకుంటున్నాడు, నేను ఒంటరిగా ఉంటాను, నా ఆస్తిని మా కొడుకు ఇవ్వలేదండి, నేను ఇవ్వను కూడా, నాకు తెలుసు ఇవ్వంగానే నన్ను తరిమేస్తానని తెలుసు. ఎందుకు అది అతని జీవితం, అతను ఆయన పడతా, నాదంతా నాన్న పడతా అన్నాడు. అంటే చూడండి, పిల్లలకి పెద్దల మీద గౌరవం లేదు, పెద్దలకి పిల్లల మీద విశ్వాసం లేదు. ఆయనకి ఒక పెద్ద బంగళా ఉంది, ఎక్కడ జూహు దగ్గర ఉంది, అంటే కనీసం 50 కోట్లు ఇల్లులో ఉంటాడు ఆయన, ఆ ఇల్లు వర్త్ 50 crores. అటువంటి ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు, ఏమిటి అదొక జీవితమా చూడండి. ఎందుకు అటువంటి దుర్గుణాలు ఉన్నాయి, ఆ గుణాల మీద మనం విచారించట్లా, అది పెద్ద సమస్య. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇదివరకు ఏమనుకున్నామంటే, మా పిల్లవాడు మంచివాడు కావాలనుకుంటాం. ఈ మధ్య తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా పిల్లవాడు ఇంజనీర్ కావాలనుకుంటాడు, మా పిల్ల డాక్టర్ చేయాలనుకుంటాడు, మా ఆడపిల్ల ఎక్కడున్నారంటే బాంబేలో ఉందండి, ఏం చేస్తుందంటే MBA చేస్తుందంట. మీకు MBA తీసి వచ్చింది, దానికి మంచి గుణాలు ఉన్నాయా, గుణాలు పెంపొందించారా, ఆచరణ ఉన్నదా, మాట్లాడటం వచ్చా, పెద్దలతో ఎట్లా మాట్లాడాలో తెలుసా, తెలీదు. ఎందుకు ఆ MBA, మనం ఏదో పిల్లలు చదువుకోవాలి పెద్దవాలి, డబ్బులు సంపాదించాలనుకుంటాం, కానీ మన పిల్లలు మంచి వాళ్ళు కావాలి అని ఎవ్వరు అనుకోవట్లా. ఇదివరకు పెద్దలు అట్లా అనుకునేవాళ్ళు, మా పిల్ల ఎక్కడున్నా, మా పిల్లవాడు ఎక్కడ ఏది చేసినా మాకే అభ్యంతరం లేదండి, మంచివాడిగా ఉండాలి, మంచి గుణాలు ఉండాలి అని కోరుకునేవాళ్ళు. ఇప్పుడేం కోరుకుంటారు, మా పిల్లవాడు ఎట్లా ఉండాలంట, అతను ఇంజనీర్ కావాలంట, అమెరికా వెళ్ళాలంట. ఒక తండ్రి నా తంటాలు పెడి ఆ పిల్లవాడిని చక్కగా చదివించి MS సీట్ అప్పు తీసుకొని డబ్బులు పంపించి MS చేయించాడు, 40-50 లక్షలు ఖర్చు పెట్టి. తర్వాత ఎన్నో తంటాలు పంపించాడు, అక్కడ ఏదో ఒక అమ్మాయితో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఆ తల్లిదండ్రుల గురించి పట్టించుకోడు, గోరు ఏడుపు. నాయన ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వేదో పంపించింది, భగవంతుడు ప్రార్థించావు కదా, మా అబ్బాయి అమెరికాకు వెళ్ళాలి, మా అబ్బాయికి అమెరికా వెళ్ళాలి అని ప్రార్థించావుగా, నువ్వు పడు చావు నువ్వు ఇక్కడ. మంచి గుణాలు రావాలని ప్రార్థించలేదు ఎప్పుడు నువ్వు. మనం ఈ మంచి గుణాలు అనేది మనకి ఎక్కడ దొరకవండి,
మన పిల్లలకి ఏమిటేమిటో కొనిస్తూ ఉంటాం, కావలసింది కొనిస్తూ ఉంటాం. ఒక కొట్టు ఒక దుకాణం చూపించండి, మంచి గుణాలు వెళ్ళి మనం కొనుక్కునే ఒక దుకాణం ఒక కొట్టు చూపించండి. లేదు, ఏది ఉందనుకోండి, ఒక షాపులో మేము మంచి గుణాలు అమ్ముతామని అన్నా అనుకోండి, కొనుక్కోగలరా? కోట్లు కోట్లు డబ్బు ఇచ్చినా ఈ ఓర్పు అనే గుణాన్ని మనం కొనుక్కొని మన పిల్లలకి ఇవ్వలేము, మనం కూడా తెచ్చుకోలేము. అందుకని గుణాలు అనేది చాలా ముఖ్యమైనది, గుడ్ క్వాలిటీస్. ఈ మంచి గుణాలని మనం చిన్నప్పటి నుంచే దాన్ని పెంపొందించుకోవాలి. మన పిల్లలకి మార్కులు తక్కువ వచ్చినా ఏం పర్వాలా, ఫెయిల్ అయినా ఏం పర్వాలా, మంచివాడుగా ఉండాలి. పెద్ద మెద్ద ఒక ఆ మార్కులు వచ్చి అతనికి తండ్రితో ఎట్లా మాట్లాడాలో తెలియదు, తల్లితో ఎట్లా మాట్లాడాలో తెలీదు, పెద్దల్ని ఎట్లా గౌరవించాలో తెలీదు. ఈ కొంచెం కష్టమైన ఊర్చుకునే అటువంటి గుణం లేదు. ఎందుకండి ఆ మార్కులు, ఎందుకయ్యా ఆ డబ్బులు? ఒక భార్య ఎంతో అందగత్త అవుతే అప్రియ భాషిణి, ప్రేమతో మాట్లాడదు, ఎప్పుడు చిరాకు ఉంటుంది. హే ఇది అది చేసావు ఇది చేసావు, ఏదో తెచ్చారనుకోండి, ఇదేమో దీనిలో ఉంది పాలిస్తుంది. అటువంటి అందగత్త ఏమి లాభం అండి? అందుకని చాణక్యుడు అంటాడు, ఎవరోతే ఇంట్లో భార్య అప్రియ భాషిణి, అక్కడి నుంచి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయి ఏదో వనానికి వెళ్ళిపో, అడవికి వెళ్ళిపో అంటారు. అడవిలో ఉండే పులుసు వాళ్ళ నయమంట. అంటే ఈ గుణములు దాని గురించి చెప్పుకుంటూ కూడా మర్చిపోయాం. ఇప్పుడు ఏదో ఆస్తి సొమ్ము డబ్బు పొజిషను హోదా అక్కడికి వెళ్తాం, దాని గురించి మాట్లాడుకుంటున్నావు, కానీ గుణములు మనం సాధించాలి. ఎందుకు? ఆ గుణం వల్లనే సంబంధం ఉంటుంది, ఆ సంబంధం వల్లనే రసాస్వాదన కలుగుతుంది. మీరు డబ్బులతో మామిడి రసం తాగచ్చు, కానీ డబ్బులున్నాయి మామిడి రసం తీసుకోవచ్చు, అది ఆ డబ్బులతో ఈ భార్యాభర్తల మధ్య ఉండి ఆ దాపత్యంలో ఉండే రసాన్ని కొనుక్కోగలరా? కొనుక్కోలేరు, ఇంపాసిబుల్. మీ మిత్రుడితో ఉండే ఒక మిత్రుడితో ఉండే ఆ ఒక మిత్రత్వంలో ఉండే రసాన్ని డబ్బులతో కొనుక్కోగలరా? నేను కొనుక్కోలేరు. అందుకని ఈ గుణములు చాలా ముఖ్యం. రామచంద్రుడిలో ఉన్నాయి, ఎందుకున్నాయి, ఎందుకున్నాయి రామచంద్రుడిలో? రామచంద్రుడు భగవంతుడే, ఆయనలో ఉంటాయి. అయినా ఆయన కిందకి దిగి వచ్చి ఈ గుణాల్ని మనకు చూపించాడు. ఎందుకు చూపించాడు? మీరు కూడా ఈ గుణాల్ని మీ హృదయంలో ధరించవచ్చు. మనుష్యు ప్రతి ఒక్క మనుషుడికి అటువంటి క్షమత అటువంటి యోగ్యత కలిగినవాడు. మీరు పెంపొందించుకోవచ్చు. దానికి ఒక ప్రమాణంగా స్వయంగా భగవంతుడు చూపించాడు. ఇంకొకళ్ళతో ఎట్లా వ్యవహారం చేయాలి అవన్నీ నేర్పించాడు. దాని గురించి నిన్న చెప్పుకుంటూ ఎన్నెన్నో గుణాల గురించి చెప్పుకుంటూ రామచంద్రుడంట, అతనికి శరణం వేడుకున్న వాడికి శరణిస్తాడంట. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత స్వధర్మస్య రక్షిత, తర్వాత స్వజనస్య రక్షిత. స్వజనస్య రక్షిత అంటే విభీషణ శరణాగుడి గురించి మనం చెప్పుకున్నాం. ఆ విభీషణ శరణ వేడుకున్నప్పుడు రాముడు ఏమన్నాడు? సకృదేవ ప్రపన్నోస్మి తవాస్మీతి యాచతే అన్నాడు. ఒకసారి చాలంట, ఎవరన్నా వచ్చి రామచంద్రుడికి దండం పెట్టి తవాస్మి అన్నాడంట, నేను నీ వారిని అంటే. రాముడు ఏం ప్రతిజ్ఞ తీసుకున్నాడు? ఏం ప్రతిజ్ఞ? సర్వదా అభయం, ఎల్లప్పుడూ అభయం ఇస్తాను. ఏతద్ వ్రతం మమా, ఇది నా వ్రతం అన్నాడు భగవంతుడు. దాని తర్వాత ఎన్నెన్నో గుణాల గురించి ఒక్కొక్క మాట చెప్పుకుంటూ నిన్న ఒక ప్రసంగానికి వచ్చాం. ఏమిటి ఆ ప్రసంగం అంటే, అయోధ్యాకాండలో రామచంద్రుడు యొక్క గుణాలు భూరి భూరి వర్ణనైనది. అక్కడ అయోధ్యాకాండలో రెండు సర్గాలు, ఒకటో సర్గం రెండో సర్గం. ఒకటో సర్గంలో ఆ వాల్మీకి స్వయంగా దశరథుడు అతని కుమారుడు అంటే రామచంద్రుడు యొక్క గుణాల గురించి స్మరిస్తున్నాడంట. ఏమైందంటే ఒకటో సర్గం అయోధ్యాకాండ ఒక ప్రాథమిక ప్రారంభిక శ్లోకంలోని వర్ణిస్తాడు వాల్మీకి. ఏమిటంటే భరతుడు శత్రుఘ్నుడితో పాటు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? అతని మామగారింటికి వెళ్ళిపోయాడు. వెన్ టు అంకల్స్ హౌస్. మామగారింటికి వెళ్ళిపోయాడు భరతుడు, ఈ శత్రుఘ్నుడితో పాటు వెళ్ళిపోయాడు. వెళ్ళంగానే దశరథుడు అనుకున్నాడంట, ఇగో ఇది ఎంత చక్కని మంచి సమయం. ఎందుకు ఆ మంచి సమయం వచ్చిందన్నాడు దశరథుడు. ఆ భరతుడు చాలా దూరంగా ఉంటే మంచిదే, ఎందుకంటే నేను రాముణ్ణి రాజుగా చేయాలి కదా. అయితే ఒక సమస్య. ఏమిటా సమస్య దశరథుడికి? నేను మాట ఇచ్చాను. ఎవరికి? కైకేయికి మాట ఇచ్చా. నీ పుత్రుడికి నేను రాజు చేస్తానని మాట ఇచ్చా. ఆ మాట చేసినది నిజం, ఆ మాట ఇచ్చినది నిజం, అది సత్యం. అంటే దశరథుడికి మనసులో ఏమొచ్చిందంటే, నేను రాముడిని రాజుగా చేయాలి, నేను రాముడుగా రాజుగా చేసి ఏదైనా మనం తొందరగా చేసేద్దాంలే అని అనుకున్నాడు. ఎట్లా చేయగలను, నేను మాటిచ్చా కదా. సత్యాన్ని నేను ఏం చేస్తాను అంటే ధర్మంతో కప్పివేస్తాను అని విచారించాడు. దానికోసం దశరథుడు ఆలోచిస్తూ ఒక మాట ఆలోచించాడు. చూడు, ఈ రాముడు వాల్మీకి అంటాడు, ఈ రాముడు ఎవరో కాదు, ఈ రాముడు సహీదేవై రుదీర్ణస్య, సహదేవై రుదీర్ణస్య అంటే ఈ దేవతలు ఆ విష్ణు దగ్గర ప్రార్థించినంత వలన రుదీర్ణస్య రావణస్య వధార్థివి, రావణాసురుణ్ణి వధించటానికి అర్థితో మానుషే లోకే ఈ మనుష్యుల యొక్క లోకంలో జజ్ఞే విష్ణు సనాతన, ఆ స్వయంగా ఆ విష్ణువే ఇక్కడికి వచ్చాడు అని వాల్మీకి ఋషి ఒక శ్లోకం చెప్పేశాడండి. రాముడు చెప్పాడు, నా గురించి చెప్పొద్దు, నేను విష్ణు అని చెప్పొద్దు అని చెప్పవలసి వచ్చింది. ఇక్కడ చెప్పవలసి వచ్చింది ఇంకొక ఇక్కడొక చోట. ఇంకా ఆఖరులో అంటే ఒక విధంగా అంటే రాముడు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ అయోధ్య వాసులను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆ చెప్పాడు, ఈ రాముడు ఎవరో కాదు, భగవంతుడే అని చెప్పాడు. ఈ రెండు మాటలు డైరెక్ట్గా చెప్పబడింది, రాముడు భగవంతుడిని ఈ 24,000 శ్లోకాల్లో రెండు శ్లోకాల్లో అట్లా చెప్పబడింది అంతే. అయినా నెక్స్ట్ ఉన్నటువంటి గుణముల గురించి చెబుతున్నాడు. ఏమిటి ఆ గుణాలు? ఎన్నో గుణాల గురించి స్మరిస్తున్నాడు దశరథుడు. మా రాముడు ఎంత గొప్పవాడు, ఆయనలో ఇంత గుణాలున్నాయి, ఎన్నెన్నో అద్భుత గుణాలున్నాయి. దానిలో విశేషంగా కొన్ని గుణాలు మనం కొన్ని శ్లోకాలు ఏడుకోని చెప్పాం, మీకు ఇచ్చాం. చూడండి ఏమిటది. సస నిత్యం ప్రశాంతాత్మా అన్నారు. నిత్యం ప్రశాంతాత్మా. రాముడు ఎటువంటి వాడంటే చాలా ప్రశాంతంగా ఉండేవాడంట. చూస్తే చాలు, రామచంద్రుడు యొక్క ముఖారవిందాన్ని దర్శనం చేసుకుంటే చాలంట, ప్రశాంతం మన కలుగుతుంది. అంత ప్రశాంతంగా ఉండాలి. మన ఇళ్ళలో ఎంతో సొమ్ము ఉన్నా, ఎన్ని సుఖ సౌకర్యాలున్నా ప్రశాంతంగా ఎవరు లేరు, ఒక్కడు కూడా లేరు. కనీసం ఒక ఇంటిలో ఒకడు ప్రశాంతంగా ఉంటే మిగతా వాళ్ళు కూడా శాంతంగా ఉండొచ్చు. ఒక్కడు కూడా లేదే, అందరూ కొట్లాడుకుంటూ ఉంటారు. అది పెద్ద సమస్య. ఒకతను అన్నాడు, అంబాంబేలో మా టెంపుల్కి వస్తుంటాడు. వచ్చి ఒకరోజు దర్శనం చేసుకొని ఏదో ఆ గోవింద రెస్టారెంట్లో ఉన్నాడు. భోజనం చేసి తర్వాత అక్కడే తిరుగుతున్నాడు. టెంపుల్ క్లోజ్ అయిపోయింది, 10 అయింది, రాత్రి 10 అయింది, ఇంకా అట్టల ఇంటికి. నాతో నేను వచ్చాను అదే టైంకి ప్రోగ్రామ్ చేసి అడిగాను, ఏంటని ఇప్పుడు దగ్గర ఉన్నామంటే, అదే కొంచెం టైంపాస్ చేస్తున్నాను. ఈవినింగ్ టైంపాస్ ఏమిటి అన్నాడు. ఈ టైంలో టైంపాస్ ఏమిటి ఆయన అంటే, మీతో కొంచెం మాట్లాడుతున్నాం. మాట్లాడుతున్నాడు ఇంకేదో మాట్లాడుతున్నాడు. నేను అడిగా, నాకు లేట్ అవుతుంది, నువ్వు టైంపాస్ చేస్తున్నావు, నాకు లేట్ అవుతుంది, నువ్వు చెప్పు ఏమిటి సంగతి అంటే, నాకు ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు అన్నాడు. ఏమైంది నాయన, నువ్వు 6 నెలల క్రితమే కదా కొత్త ఇల్లు కొనుక్కున్నావు అంటే అది అన్నాడు. అది ఆ ఇల్లా ఏమిటో నాకు అర్థం కావట్లేదు, నాకు ఎందుకు కొన్నాను, ఏం చేస్తున్నా, ఇంటికి వెళితే టెన్షన్ అన్నాడు. ఎవరు శాంతితో లేరు, ఆ టెన్షన్లో ఎట్లా జీవించాలో తెలియట్లేదు, అందుకని నేను టెంపుల్లో ఉంటాను అన్నాడు. వెళ్ళాల్సి వచ్చింది, ఏమంటే గ్రహస్థులు కదా, వెళ్లాల్సి వచ్చింది. ఎవరు ఒక్కడు కూడా శాంతిగా బతకట్లేదండి. ప్రశాంతాత్మ సచ నిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వం తు భాషతే, మృదుపూర్వం తు భాషతే, మృదుగా మాట్లాడేవాడు అంట. అంటే సాఫ్ట్ స్పోకన్, సాఫ్ట్ స్పోకన్, గట్టిగా అరవటం కాదు. మీకు తెలీదు ఆ బాంబేలో ఫ్లాట్లో ఉంటారు కదా, ఒక కాంగ్రిగేషన్ ఇంట్లో హౌస్ ప్రోగ్రామ్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు భక్తులు. ఒకరోజు వెళ్ళా, వెళితే ఆ ఇంకొక ఫ్లాట్లు తలుపు వేసేసింది, లోపల నుంచి అందరు ఎట్లా అంటే ఎంత గట్టిగా మాట్లాడుతున్నారంటే ఆ టీవీ సౌండ్ కంటే ఎక్కువగా మాట్లాడుతున్నారు. నేను అన్నాను, ఏమిటి కొట్టాడుకుంటున్నారంటే, హ్యాది కాదు ఇది నార్మలే అన్నారు. ఇది కొట్టాడుకోవటం కాదండి, ఇది నార్మల్ అండి. ఇది నార్మల్ అవుతే కొట్టాడుకుంటే ఉంటుంది అన్నారు. తర్వాత ఒక నాకు ఒక గుర్తుకొచ్చింది, అనుకున్నాయి వీళ్ళు బెంగాలీ వాళ్ళ అన్న, అది వాళ్ళకేంటో అది ఏదో స్వభావం. మా హాస్టల్లో కూడా బెంగాలీ వాళ్ళు ఏదో రూమ్ అనుకోండి, ఎంత గట్టిగా మాట్లాడతారో. మీకేదో అనుభవం ఉంది నాకు తెలియదు, కానీ నాకు అనుభవం. నీ అదే అనుకునేవాడిని, వీళ్ళకి ఇది నార్మల్ అవుతే పొట్టాడుకుంటే ఏమవుతుందో. అంటే అట్లా మాట్లాడేటప్పుడు చాలా మృదువుగా మాట్లాడాలి. మృదుపూర్వంతు భాషతే, మన భాష ఎట్టా ఉండాలి. రామచంద్రుడు నేర్పిస్తున్నాడు, రామచంద్రుడి నుంచి నేర్చుకోవాలి ఎట్లా మాట్లాడాలో. రూపాల్ వారు భగవద్గీత కామెంటరీ ఇస్తున్నప్పుడు సితప్రజ్ఞశ్చ కా భాషా సిత జర్కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం, ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తూ అన్నారు, స్పీచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఎ మ్యాన్ అన్నారు. ఒక పురుషుడికి ముఖ్యమైన గుణం ఏమిటంటే స్పీచ్ అంట, ఎట్లా మాట్లాడతారు. ఒకసారి భక్తి శాస్త్రి క్లాస్తో ఈ క్లాస్ తీసుకుంటుంటే ఒక మాతాజీ లేచి అడిగింది, ఏమండి స్పీచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఎ మ్యాన్ కదా ఉమెన్ కంటే అన్నా. ఉమెన్కి స్త్రీలకి అంటే ఇక్కడ మ్యాన్ అంటే ఉమెన్ కూడా అని చెప్పా. ఆమె ఏమిటంటే ఆనబడిపోయింది, అది మా పురుషులకు కదా మనం ఎట్టబడతాను మాట్లాడుకోవచ్చు అనుకో. కాదు అట్ట కాదు, స్పీచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ అంటే ఉమెన్ కూడా అందరికీ. అది మృదుపూర్వంతో భాషసే. అదే కాకుండా ఉచ్చమానోపి పురుషం నోత్తరం ప్రతిపద్యతే, ఇంకెవరో చాలా గట్టిగా మాట్లాడారనుకోండి, రాముడు అది విని నెమ్మదిగానే మాట్లాడాడు. ఇంకెవడో గట్టిగా మాట్లాడాలి, నేను గట్టిగా మాట్లాడతానని ఏ రూల్ లేదు. అది కనుక రూల్ ఉంటే ఎవరో మీ మీద అరిస్తే మీరు అరుస్తారా? అది ఏమన్నా అట్లా రూల్ ఉంటే కుక్క అరిచింది అనుకోండి, ఏం చేయాలి మీరు? కుక్క భౌ 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 అని అరుచుకుంటూ వచ్చింది, మీరేం చేయాలి? మీరు కూడా అది చేస్తారా? ఇంకెవరో తప్పు చేస్తున్నారు అంటే మీరు కూడా తప్పు చేయాలి అని ఎక్కడ ఏ రూల్ లేదు. ఇంకెవరో మీ మీద పారుష్యంగా మాట్లాడారంటే మీరు కూడా అట్లా మాట్లాడాలి, ఎటువంటి రూలు లేదు. రామచంద్రుడు అట్లా ఉండేవాడు, ఎవరు అరిచినా కూడా దశరథుడు అనుకుంటున్నాడు మనసులో, ఇది ఎంత మంచివాడు. అదే కాకుండా కథంచిత్ ఉపకారేణ, కథంచిత్ ఉపకారేణ కృతేన కేన తుష్యతి, ఎవరో ఉపకారం చేశారు కథంచిత్, కొంచెమే ఉపకారం చేశారు, అయినా రామచంద్రుడు ఎల్లప్పుడూ స్మరించేవాడంట, ఇతను నాకు ఉపకారం చేశాడు, ఇతను నాకు ఉపకారం చేశాడు, చాలా సంతోషపడిపోయేవాడు రామచంద్రుడు. కథంచిత్ ఉపకారేణ కృతేన కేన తుష్యతి, అదే కాకుండా ఎవరో అపకారం చేశారు, ఒకటి కాదు, నా స్మరతి అపకారాణాం శతమపి ఆత్మవత్తయా, అపకారాణం శతమపి, శతమపి అంటే వందల కొద్ది అపకారం ఎవరో మీ మీద చేశారు, రాముడి మీద చేశారు, అపకారం చేశారు రాముడికి. రాముడు నా స్మరతి, గుర్తుపెట్టుకోడంట, మరిచిపోతాడు. అంటే రామచంద్రుడు ఎవరికి క్షమ, ఎవరో క్షమయాచన చేశారు, నాకు క్షమించండి క్షమించండి అంటే రామచంద్రుడు క్షమించడంట. ఎందుకు క్షమించడు? అతను చేసిన అపకారం గుర్తుంటే కదా క్షమించడానికి, గుర్తే లేదు. దాని గురించి చెప్పుకున్నాం. రావణాసురుడు, రాముడి యొక్క రాముడి భార్య సీతను అపహరించాడు. అటువంటి రావణాసురుడు ఎంత పెద్ద అపకారం చేసినా రాముడు అది గుర్తు కూడా పెట్టుకోలేదు. యుద్ధం చేసిన సమయంలో ఆ రావణాసురుడిని చూసి అహో రూపము, ఎంత అద్భుతమైన రూపము అన్నాడు. అరే చూడు రావణాసురుడు, ఇది ఇతను పౌలుష్ఠుడి యొక్క పుత్రుడు, పౌత్రుడు, పౌలుష్ఠుడి యొక్క పౌత్రుడు, విశ్రావసుడి యొక్క పుత్రుడు, బ్రాహ్మణ కులంలో జన్మించాడు, నాకంటే శ్రేష్ఠ కులం, నేను క్షత్రియ కులాన్ని జన్మించాను, అయినా రాక్షసుడైపోయాడే, ఆ రాక్షసత్వాన్ని తీసిపారేస్తాను. మొదటో రోజే రావణాసురుడిని చంపేయచ్చు, చంపలేకపోయాడు. ఎందుకు చంపాలి, ఎందుకు చంపాలి? నేను ఆ రావణాసురుడిని నా వశంలో పెట్టుకుంటా, లొంగిస్తాను లొంగిస్తాను అనుకున్నాడు, కానీ చంపటానికి స్మరించను కూడా స్మరించలా. అటువంటి రామచంద్రుడు అపకారాణం శతమతి, శతమతి అంటే వందల కొద్ది అపకారాలు చేసినా కూడా మరిచిపోవటం. చూడండి, మనం చేయవచ్చు, మన ఈ గుణాల్ని మనం హృదయంలో ధరించవచ్చు. అటువంటి గుణవంతుడు ఒక ఇంటికి ఒకడు చాలు, ఒక ఇంటికే కాదు ఒక ఒక దేశానికి ఒకడు చాలంట, మిగతా అందరిలో అటువంటి గుణాలు వస్తాయి. ఒక గుణవంతుడు చాలండి. ఈ గుణాలు మనం నేర్చుకోవాలి. వాల్మీకి మహర్షి గుణాలు ఎందుకు రాస్తున్నారు? రామచంద్రుడు ఆ గుణాలు ఉన్నాయి, అవి ఉన్నాయి ఎందుకు? మీలో కూడా తెచ్చుకోవచ్చు, మీలో కూడా ఈ గుణాన్ని పెంపొందించుకోవచ్చు అని చెప్పటానికే. తర్వాత బుద్ధిమాన్, చాలా బుద్ధిమంతుడు. అంత బుద్ధిమంతుడైన రామచంద్రుడు ఏమిటి? మధుర భాషీ అన్నారు. మాట్లాడుతుంటే ఎట్లా కనిపించేదంటే ఆ ముఖాన్ని నుంచి ఆ పెదవుల నుంచి ఏమొస్తుందంటే మృసుగుల్లాలు వస్తున్నాయంట బయటికి. మధుర భాష, ఏది చెప్పినా చాలా మధురంగా చెప్పాలి. మీరు ఎవరన్నా తిట్టారనుకోండి, ఆ తిడటం కూడా మధురంగా ఉండాలంట. ఇంకొకళ్ళు నన్ను నువ్వు మళ్ళీ ఎప్పుడు తిడతావు, మళ్ళీ ఇంకొకసారి తిట్టు, ఎంత చక్కగా తిట్టావు, అట్లా నన్ను ఇప్పుడు అంత మటుకు ఇప్పటి వరకు నన్ను ఎవరు అట్లా పొగడంలో పొగడలేనో పొగడలేదు, నీ తిట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. అది కృష్ణుడు ఏం చేశాడు? అర్జునుడు తిట్టాడు కదా. గీత 2:11 కృష్ణుడు అర్జునుడు తిడతాడు. ఎట తిడతాడు? అహోచ్యానన్న సోజస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసు నాను శోచంతి పండిత. అది ఈ ఏం చెప్పాడండి కృష్ణుడు? మూర్ఖుడా, వెధవా, నువ్వు పనికిరాని మాటల గురించి ఆలోచిస్తూ పెద్ద పండితులు అనుకుంటావా? అదే ఆ మాటలు ఎట్ట చెప్పాడు? ఎంత మధురంగా చెప్పాడంటే అర్జునుడు కూడా ఏమిటి, నవ్వాలా ఏడవాలా కోపగించాలా అర్థం కావట్లా. ఈ మధుర భాషి ఉంటారే వాళ్ళ వాళ్ళు, వాళ్ళ తిట్లు, వాళ్ళు చెప్పిన మాట వినవలసిందే. మీరు మేనేజర్ కా ఉండాలంటే ఈ కంపెనీలోనో ఇస్కాల్లోనో ఎక్కడో ఏదో మేనేజ్మెంట్ ఉండాలంటే ఈ మధుర భాష నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆ కోటల దగ్గర నేర్చుకోవాలి. ఆ సెల్లింగ్ చేస్తారు కదా, ఈ ఆ కస్టమర్ రిలేషన్స్ ఎట్ట మెయింటైన్ చేస్తారంటే ఎంత ఎంత మధుర భాష అండి. అక్కడ ఆ కస్టమర్ గిరాకు కొనుక్కోడానికి వచ్చాడు, ఏది చెప్పినా ఎంత పారుష్యం ఉన్నా ఎంత కోపంగా ఉన్నా ఎట్ట మాట్లాడతారు. మా పల్లెటూరులో ఒక అతను ఉన్నాడు, ఏం మాట్లాడతాడండి అంటే ఆ కొట్టుకు వెళ్తే అతను ఏది చెబితే అది కొనుక్కొని వస్తావు, ఏది చెబితే అది కొనుక్కొని వస్తావు. అది అది మధుర భాష అంటే. ఇక్కడ రామచంద్రుడు బుద్ధిమాన్ మధుర భాషీ, అదే కాకుండా పూర్వభాష. పూర్వభాష అంటే ఏమిటి? అతను వచ్చి నీ దగ్గర మాట్లాడకుండిపోయి నువ్వు వెళ్ళి అతని దగ్గర మాట్లాడు. ఇది ఇక్కడ మీకు అంత తెలుసుంటుందో తెలియబోదు కానీ, బాంబేలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ 20 అంతస్తులు 30 అంతస్తులు 40 అంతస్తులు బిల్డింగ్స్ ఉంటాయి. వాళ్ళందరూ ఒకే బిల్డింగ్లో ఉండేవాళ్ళు, అంటే ఒకే సొసైటీలో ఉండేవాళ్ళందరూ. సాయంత్రం పూట వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి లిఫ్ట్లోకి వెళ్ళారు, 5 6 లిఫ్ట్లోకి వెళ్ళారు. ఆ లిఫ్ట్లోకి వెళ్ళి అందరూ 5 నుంచి 6 లిఫ్ట్లో అట్టగే చూడండి, కూడా చూడరు ఒక స్మైల్. ఆమె ఏరోప్లేన్కి వెళ్తే ఏరోస్టోస్ మీకు నవ్వుతుంది నిజం. ఇక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళ కూడా వాళ్ళ నవ్వు అంటూ ఏం లేదు, నవ్వటం మర్చిపోయారండి ఈ మధ్య వారికి. అహందో అంటూ ఉంటారు, ఏదో వెరిమో వేసుకొని ఉంటుంటారు. ఎందుకు ఎందుకు మాట్లాడి మాట్లాడండి, అతనికి అవసరం అవుతుంది నాతో మాట్లాడతాడు. ఈగో ఈగో. నాయన అతనికి ఫోన్ చేయి అంటే ఫోన్ చేయలేం, కావాల్సి ఆయన ఫోన్ చేస్తాడు, నేను ఎందుకు ఫోన్ చేయాలి. రామచంద్రుడు అంట ఎవరినో చూశారనుకోండి అతని దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి బాగున్నారా అట్లా మాట్లాడేవాడు. మన పల్లెటూరులో చిన్నప్పుడు మేము చూసాము, ప్రతి ఒక్క ఫంక్షన్లోనూ అటువంటి వాళ్ళు ఒకరు ఉంటారు. అతను సగం పలకడానికి ఎటువంటి నీ యొక్క శత్రువు వచ్చినా కూడా ఆ స్వాగతం నవ్వుతూ పలుకుతేవాడు, ముందరి మాట్లాడతాం పూర్వ భాషి. ఇంకెవరో వచ్చి మీ దగ్గరకు వచ్చి మాట్లాడక మునిపే మీరే పూర్వంగా వచ్చి ముందర మీరు మాట్లాడాలి, నవ్వుకుంటూ మాట్లాడాలి. రామచంద్రుడు వాడంట. తర్వాత వీర్యవాన్న చ వీర్యేణ మహతా స్వేన విస్మితః. ఎంత గొప్ప వీరుడు రామచంద్రుడు అయినా అటువంటి వీరత్వం ఉన్నా ఎప్పుడు ఆ వీరత్వం వలన అతనికి ఆ పారుష్యం ఉంటూ లేదు. అంటే నేను చాలా గొప్పవాడిని నీ మాట ఎందుకు వినాలి, లేదు. ఆరోగెన్స్ అనేది లేదు. అదే కాకుండా ఇంకా ముందు ఈ అనురక్తస్య ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురక్త అను రాజ్యతే అన్నారు. ప్రజలందరూ రామచంద్రుడికి ప్రియుడు అంట. రామచంద్రుడికి ప్రజలందరూ ప్రియుడు, ప్రజలందరికీ రామచంద్రుడు అంటే ప్రియుడు. అటువంటి రాజు దొరకడం చాలా కష్టమని కలిగిందో ఆ రాజుగా అయ్యాడో ప్రైమ్ మినిస్టరో చీఫ్ మినిస్టరో ఏదో కార్పొరేటర్ అయ్యాడంటే అందరూ అటువంటి వాడు ఇటువంటి అందరూ నిందిస్తూ ఉంటారు. అటువంటి రాజులు దొరకడం చాలా కష్టం. రామచంద్రుడు అందరినీ ప్రేమించేవాడు, పుత్రుల్లాగా ప్రేమించేవాడు, అందరూ రామచంద్రుడు. ఇటువంటి మంచి గుణాలు కలిగిన ఈ రామచంద్రుడిని స్మరిస్తూ స్మరిస్తూ దశరథుడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు, అతరాజ్ఞే బభూవైవం బుద్ధస్య చిరజీవినః అన్నారు. బుద్ధస్య చిరజీవినః, దశరథుడు చాలా వృద్ధావస్థలో ఉన్నాడు. చిరజీవినః, ఎంతో కాలం నుంచి జీవిస్తున్న రాజుగా ఏమనుకున్నాడు, ప్రీతిరేషా కథం రామో రాజా స్యాన్ మై జీవతి అన్నారు. మై జీవతి, నేను ఆ జీవించిన కాలంలో ఈ రామచంద్రుడిని రాజుగా చూడగలుగుతానా, ఆ రాజుగా చూసి రామచంద్రుడిని నేను ప్రీతిరేషా కథం నేను ఆనందాన్ని అనుభవించగలనా, ఎప్పుడు అనుభవించగలను, అది ఒక డౌటు దశరథుడికి. ఏంటి ఆ డౌటు, ఎందుకు వచ్చింది డౌట్ అంటే, ఆ సంశయం ఎందుకు వచ్చిందంటే, ఆయన వచనమిచ్చాడు కదా, వచన ఆయన చెప్పాడు కదా, మాట ఇచ్చాడు. ఏం మాట ఇచ్చాడు, భరతుడిని రాజుగా చేస్తాను అని మాట ఇచ్చాడు, అది సత్యం. దశరథుడికి కోరిక, రాముణ్ణి రాజుగా చేయాలని కోరిక. రాజు కాబట్టి అతను ఎవరినైనా రాజుగా చేయొచ్చు, అయినా రాజు కాబట్టి అతను ఇచ్చిన మాటని మళ్ళీ వెనక్కి తీసుకోలేడు. అటువంటి ధర్మ సంకటనలో పడినప్పుడు దశరథుడు ఒక ప్లాన్ చేశాడు. ఏం ప్లాన్ చేశాడంటే, నేను సత్యాన్ని ధర్మంతో కప్పివేస్తా అన్నాడు. ఒకచోటు నేను భరతుడిని రాజుగా చేస్తాను, ఆ కైకేయి పుత్రుణ్ణే రాజుగా చేస్తాను ఇచ్చిన మాట నిజమే, సత్యమే, ఆ సత్యాన్ని ధర్మంతో కప్పేస్తాను. అంటే ధర్మం అంటే ఏమిటంటే, రాజు చేసే నిర్ణయం ఉన్నదే, ఆ నిర్ణయం కంటే గొప్ప నిర్ణయం ఏమిటంటే సభలో మంత్రులు మిగతా రాజులు ఆ సభలో చేసిన మీటింగ్లో చేసిన డిసిషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద కింగ్స్ పర్సనల్ డిసిషన్. అందుకని ఎక్కడన్నా ఉందనుకో, ఒక మినిస్టర్స్ రాజు ఉంటాడు, మినిస్టర్స్ ఉంటారు, ఏ కంపెనీ అన్నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు, ఏ టెంపుల్ ఎక్కడ ఏ ఎక్కడ ఏది నడిచినా ఒక కమిటీ, ఆ కమిటీకి ఒక ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారు. అట్లాగే ఒక రాజు ఆ మంత్రి. ఈ ధర్మశాస్త్రంలో ఏం చెప్పుందంటే, రాజు యొక్క నిర్ణయం కంటే మంత్రి యొక్క నిర్ణయం గొప్పది. ఇప్పుడు రాజు యొక్క నిర్ణయం అంటే ఏమిటి, దశరథుడు ఇచ్చిన మాట కదా, ఏమిటా మాట, భరతుడిని రాజుగా చేయటం. దానికంటే గొప్పదేమిటి, మంత్రులు చేసిన నిర్ణయం. దశరథుడు ప్లాన్ చేశాడు. ఏం ప్లాన్ చేశాడు, నేను ఒక పెద్ద సభ మహాసభని పిలుస్తాను, దానిలో ఎంతోమంది రాజులు ఉంటారు మంత్రులు ఉంటారు, ఇది మహాసభని పిలుస్తాను. అంటే ఇప్పుడు మన ఇండియాలో ఈ రాజ్యసభ లోక్సభ ఈ రెండు సభలను కలిపి జాయింట్ పార్లమెంట్ అంటారే, అట్లా ఒక పెద్ద జాయింట్ పార్లమెంట్ పిలిచారు దశరథుడు. పిలిచి ఆ దశరథుడు అందరూ రాజులున్నారు మంత్రులున్నారు వాళ్ళ ముందు చూతాడు. ఏంటంటే అంటే, విదతం భవతామే తద్యతామే రాజ్యం ఉత్తమం, ఈ ఉత్తమమైన రాజ్యాన్ని నేను ఎన్నో సంవత్సరాల నుంచి మా మా ఎన్సిస్టర్స్ అంటే మా పూర్వీకులందరూ ఈ రాజ్యాన్ని చక్కగా ఇయ్యారు. ఎట్ట ఇయ్యారంటే ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరూ పూర్వకైర్మమ రాజేంద్ర సుఖవత్ పరిపాలితహం, పరిపాలితం ఎట్లా పరిపాలించారంటే సుతవత్, ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరినీ పుత్రులుగా భావించి ఈ రాజ్యాన్ని ఏలారు మా పూర్వీకులు. మయాప్యయాచరితం పూర్వే, నేను కూడా మా పూర్వీకులు ఎట్లా పాలించారో అట్లాగే పాలిస్తూ అందరినీ ప్రజా నిత్య మనిద్రేణ అందరినీ చక్కగా పాలించాను. నా అనిద్రేణ అంటే నిద్రపోకుండా, అంటే ఎంత జాగ్రత్తగా నేను పాలించాను అందరినీ, ఎంత సామర్థ్యం యథాశక్తి నాకు ఎంత శక్తి భగవంతుడిచ్చాడో అభిరక్షితాహ నా ప్రజలందరినీ రక్షించాను అన్నాడు దశరథుడు. ఎవరు చెబుతున్నా సభలో చెబుతూ చెబుతున్నాడు, ఇదం శరీరం కృష్ణస్య లోకస్య చరతాహితం, ఈ జన లోకస్య చరతాహితం, జనాలకి హితం చేయాలి చేయాలి చేస్తూ 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 ఇదం శరీరం కృత్నస్య, ఏమైందంటే ఈ శరీరం జరితం మయా, జరితం మయా అంటే వృద్ధుడుగా అయిపోయాను. ఎట్లా, పాండురస్యాతపత్రస్య ఛాయాయాం అన్నాడు. నేను ఒక రాజుగా ఉన్నాను. పాండు అంటే తెల్ల, తెల్ల గొడుగు, తెల్లగొడు రాజు మీద ఉంటుంది. ఆ తెల్లగొడు ఛాయలో అంటే నేను ఒక రాజుగా ఛాయాయాం జరతమ్మయ, నా శరీరం జరావస్థ అంటే వృద్ధుడైపోయాను నేను అని ఈ మాటలన్నీ ఎవరు చూస్తున్నాడు, దశరథుడు ఈ సభలో ఉండే మహాసభలో ఉండే రాజులకి మంత్రులకి చూస్తున్నాడు. అతన్నాడు, ప్రాప్యా వర్షసహస్రాణి బహు న్యూషి జీవిత అన్నాడు. నేను 1000 సంవత్సరాలు ఎన్నో వేల సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని ఆయుధ్యాన్ని రాజ్యం చేశాను. ఇప్పుడు నాకు జీర్ణస్యాస్య శరీరస్య విశ్రాంతి అభిరోచతే, నాకు విశ్రాంతి కావాలి, ఈ శరీరానికి విశ్రాంతి కావాలి, ఎంతో కష్టంతో నేను రాజ్యాన్ని ఇన్ని సంవత్సరాలు చేయలేను, నాకు విశ్రాంతి కావాలి అన్నాడు. అనుజాతో హిమాం, అనుజాతో హిమాం సర్వగుణైర్ జ్యేష్ఠో మమాత్మజ. ఎన్నో సద్గుణాలతో సంపన్నుడైన మా జ్యేష్ఠుడు రాముడున్నాడే, ఆ రాముడుకు నేను రాజ్యం ఇవ్వాలి అనుకుంటున్నాను. అతనెవరో కాదు, పురందర సమో వీర్యో. అతను చాలా గొప్ప వీరుడు, ఇంద్రుడు లాంటి వీరుడు. పురందర సమో వీర్యో రామ పురరంజయ. రామ పురరంజయ అంటే ఏమిటి? రాముడు ఆ దేవేంద్రుడు లాంటి అంత గొప్పవాడు. అదే కాకుండా నా యొక్క గుణములన్నీ అతనిలో ఉన్నాయి, మీరేం బాధపడక్కర్లో. అతను రాజవుతే ఏదో తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది అనుకోవద్దు. చిన్నపిల్లవాడు అటు అనుకోవద్దు. ఇతను చాలా గొప్పవాడు, ఎన్నెన్నో సద్గుణాలు కలిగినవాడు. ఆ సమయంలో ఎంత రామచంద్రుడికి 25 ఏళ్ళు, 24 to 25 ఇయర్స్ అంతే. ఆ టైంలో ఒక దశరథుడు ఉద్ధుడు ఇట్లా ఈ సభలో ఎవరో ఏదో అనుకుంటారేమో, ఈ రామచంద్రుడు పిల్లవాడు అనుభవం లేదు, కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాసుద్దేద్దాం అనుకుంటారేమో అని ఆ భయంతో ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నాయి అన్నాడు. అనేన శ్రేయస సద్య సంయోజ్యేవమివం మహీం అన్నాడు. నేను ఈ రాజ్యాన్ని మయం మహీం, ఈ రాజ్యాన్ని రాముడికిచ్చి నేను ఏమనుకుంటున్నానంటే, అందరికీ గత క్లేశో భవిష్యామి సుతే తస్మిన్ నివేశమే అన్నాడు. నాకు ఈ కష్టాల నుంచి నేను దూరమైపోతాను, నేను శాంతంగా ఉంటాను, ఈ రాజ్యాన్ని రాముడికి అప్పగిస్తాను అని చెప్పుకుంటూ ముందర ఏమంటాడంటే, యదీదం మేను రూపార్థం మయా సాధు సుమంత్రితం. ఈ ఏదో భావావేశంలోచి చూస్తున్నాం అనుకోవద్దు, నేను సాధు సుమంత్రితం, నేను చక్కగా దీని గురించి విచారించి మీ అందరికీ ఈ మాట చెబుతున్నాను. భవంతః మే హనుమంతా కథం వా కరవామ్యహం. మీ అనుమతి ఉంటే చెప్పండి, హా అని చెప్పండి, లేకపోతే మీరు నేనేం చేయాలో మీరు చెప్పండి. చూడండి, మీ కనుక దీని గురించి అనుమతి ఉంటే చెప్పండి, హా రాజు చేద్దామని. అదే మీ కనుక ఇంకేదో విచారం ఉంటే నేనేం చేయాలో చెప్పండి అన్నాడు. అద్దేశా మమ ప్రీతిర్హితం అన్యద్విచింతయత్ అన్నాడు. ఇది నా ఒక కోరిక. మీ మనసులో ఇంకేదో మనసులో వచ్చిందనుకోండి, ఇప్పుడు చేయకూడదు రాముడిని, ఇంకెవరినో రాజు చేయాలనుకోండి, ఎటువంటి విచారణ చేయకుండా మొహమాట పడకుండా నాకు చెప్పేయండి. అన్యాహ మధ్యాస్తి చింత్య, అన్య ఇంకేదన్నా చింత ఉంటే మీకు ఏం చేయండి? విమర్థ వ్యాధి కోదయా. అంతకంటే నా విచారం కంటే ఇంకా అధికమైన విచారం మీకు ఏమైనా ఉంటే అది తొందరగా చెప్పేసేయండి, ఏ మొహమాటం పడద్దు అని ఈ మాటలు దశరథుడు అన్నాడు ఈ రాజ్యసభలో. అనగానే ఇతి బ్రువంతం ముదితా ప్రత్యనందన నృపానృపం. ఇది బ్రువంతం నృప, దశరథుడు ఇట చెప్పంగానే ముదితాహ అన్నాడు వాల్మీకి. ముదితాహ అంటే చాలా ఆనందపడిపోయారంట. ఎట్లా ఆనందపడిపోయారు? ప్రత్యనందన నృపానృపం, ఒకళ్ళొకళ్ళు మొహం చూసుకోండి, ఆహా ఆహా ఓహో అనుకుంటూ, వృష్టిమంతం మహామేఘం నర్ధనం ఇవ వర్హిణ. ఒక నెమలి ఆ యొక్క మేఘాల యొక్క గర్జనని వింటూ వర్షం కురుస్తుంది ఒక ఆనందంతో ఆ నెమలి ఎట్లా ఆనందార్థనలు చేస్తుంటుందో అట్ట చీట మొదలు పెట్టారంట అందరూ. చేస్తూ స్నిగ్ధోనునాది రాజజ్ఞే తత్ర హర్ష సమీరిత. ఇవన్నీ అందరూ ఆ ఒక ఆనందం మనసులో ఉంచుకోలేక హర్ష సమీరిత జనోద్ఘోష వాళ్ళ ఒక ఆనందాన్ని ఉద్ఘోషణ చేస్తూ పెద్ద నినాదం చేశారంట. ఎటువంటి నినాదం అంటే సన్నాధో. ఆ సన్నాదం ఎట్లా ఉందంటే విమానం కంపయన్నివా అన్నాడు వాల్మీకి. అంటే ఆ విమానం అంటే ఏంటి, ఇక్కడ విమానం అంటే ఆ విమానం కాదు, ఆ అంత రాజమహల్ ఉండే ఆ కోట, ఆ రాజులు ఉండే దాన్ని ఉంటారు ప్యాలెస్ ఏమంటారు, అంతఃపురం ఉందే అంతఃపురం అంట విమానం కంపయన్నివా గర్జిపోయింది, దద్దరిల్లిపోయిందంట. తస్య ధర్మార్థ విదుషౌ భావమాజ్ఞాయ సర్వశః బ్రాహ్మణ జన ముఖ్యాశ్చ పౌరా జనపదే సహా. అందరూ ఎంతోమంది రాజులు, ఎంతమంది చాలా మంది ముఖ్యులు అందరూ ఒకసారి ఒక మతమయ్యారు. ఉచ్చుక్ష మానస జ్ఞాత్వా వృద్ధం దాశరథం నృపం. ఈ దశరథుడికి ఒక ఏకమతమైంది. బ్రాహ్మణులు అక్కడ ఉండి ఆ అయోధ్యావాసులు ముఖ్యమైన వాళ్ళందరూ రాజులు అందరూ ఒక మతమై డిస్కస్ చేసుకొని ఏం చెప్పారు, అనేక వర్ష సాహస్రో రాజు, ఓ రాజా అనేక వస్త్ర సహస్రో, నువ్వు చాలా వేల కొద్దీ ఏళ్ల నుంచి నువ్వు పరిపాలిస్తున్నావు. సా రామం యువరాజం, ఈ రాముడు యువరాజు రాముడు నాడే యువరాజు, అతని మీరు రాజుగా చెయ్యండి అని ఆ విచారణ మీకు ఉందే మనసులో, ఆ విచారణ ఇచ్చామోహి మహాబాహు అన్నారు. మాకు చాలా ఇచ్చామో, మా అందరికి ఇదే కోరిక, తొందరగా ఏం చేయండి, రఘువీరం మహాబలం. రఘువీరం మహాబలం రాముడు, రఘువీరుడు గజేన మహతాయాంతం, వెంటనే రాముని పిలిపించండి, ఒక పెద్ద ఏనుగు మీద కూర్చోబెట్టుకొని గజేన మహతాయాంతం ఆ ఊరేగింపుతూ మనం ఏం చేద్దాం, రామం చిత్రావృతాననం. చిత్రావృతానం అంటే ఒక తెల్ల గొడుగు కింద ఆ రామచంద్రుడి యొక్క ముఖార విందాన్ని ఆ రాజుగా చూడాలి అని మాకు చాలా కోరికగా ఉంది, మా అందరి నిర్ణయమే, తొందరగా చేసేయండి తొందరగా చేసేయండి అని చెప్పాడు. చెప్పంగానే దశరథుడు ఇతి తద్వచనం శ్రుత్వా, ఇటువంటి వీళ్ళ సభలో ఉండే వాళ్ళ మాటలు విని శ్రుత్వా రాజా తేషాం మనప్రియం, ఆ మనసులో చాలా అన్నబడిపోయారు దశరథుడు. ఆ నా ప్లాన్ సక్సెస్ఫుల్ అయిపోయింది, ఏంటి ఆ ప్లాను, సత్యాన్ని ధర్మం చేత కప్పాయి, రెజల్యూషన్ అయిపోయింది కదా. ఇప్పుడు కైకేయి వచ్చి అడిగింది అనుకోండి, నా పుత్రుని రాజుగా చెయ్యాలి, మీరు సత్యం చెప్పారు, మీరు వచనం ఇచ్చారంటే నా చేతుల్లో ఏముంది, సభ నిర్ణయం చేసింది అని చెప్పచ్చు కదా. ఇప్పుడు అటాక్ చేస్తుంటారు, ఇప్పుడు ఏదో మనసు లేదనుకోండి, ఏదో నేను నీకు ఇది ఇవ్వను అని మనసు ఒప్పుకోట్లా, అయినా చెప్పలేము ఇది ఇవ్వను ఇవ్వలేనని, ఏం చేయాలి, నా చేతుల్లో లేదండి, ఆ కమిటీలో మాట్లాడుకుందాం, కమిటీలో మాట్లాడుకుందాం, కమిటీ చెబితే ఆ చేస్తా, కమిటీ చెప్పబోతే ఏం చేయగలం. అట్ట ఈ ఒక కమిటీ చేశాను, ఆ కమిటీ పాస్ అయిపోయింది రెజల్యూషన్, రాముడు రాజుగా ఉండాలి అనే రెజల్యూషన్ పాస్ అయిపోయింది, నేనేం చేయగలను అని కవికి చెప్పొచ్చు అని అనుకున్నాడు. ఆ స్టోరీ ఎట్లా అనుకున్నా, అన్ని అనుకున్నావు అన్ని విషయాలు కావు కదా, అది స్టోరీ ఇంకేదో అవుతుంది. ఆయన ఇక్కడ స్టోరీ గురించి చెప్పుకున్నా, ఏమిటది, ఇది తద్వచనం శుత్వ రాజాదేశ మనప్రియం, చాలా సంతోషపడిపోయాడు మనసులో. అయినా అజానన్నివా, మిగతా వాళ్ళకి తెలియకుండా అజానన్నివా జిజ్ఞాసురిదం, ఈ జిజ్ఞాస ఈ మాట అడిగారు, ఇది అడిగా ఏమడిగాడు, వచనమబ్రవీత్ ఈ మాట అని మనసులో ఉండే ఒక జిజ్ఞాసని ఇటువంటి వాక్యాలతో చెప్పాడు. ఏం చెప్పాడంటే శ్రుత్వే వచనం యన్మే, మీ అందరి మాటలు విని రాఘవం ప్రతిమిచ్చతి, ఈ రాఘవం ప్రతిమిచ్చతి రాజానం సంశయేనం ఇదం భూత్వా తత్వతః. ఓ మీరు నాకు ఒక విషయం చెప్పండి, నాకు చాలా సంతోషం కలిగింది, రాముణ్ణే రాజు చేయాలని మీ కోరిక. ఈ ఒక్క మతాన్ని నేను విని నాకు మనసులో ఒక సందేహం కలిగింది. ఏమిటా సందేహం అంటే, ఉన్నట్టుండి మీరందరు చెప్పేశారే రాముణ్ణి రాజుగా చేయండి, రాముణ్ణి రాజుగా చేయండి. ఒక్క క్షణం కూడా మీరు ఆలోచించలేదే, ఒక మొహమాటానికైనా ఒక మాట చెప్పలేదే. దశరథుడా, ఇన్ని సంవత్సరాలు చేశావు, ఏదో 2-3 నెలలు తర్వాత చేయినాయనా, మిమ్మల్ని రాజుగా చూడక, రాజుగా ఇన్ని రోజులు చూశాము, ఉన్నట్టు ఇంక ఎవరినో రాజుగా చూడటం అంటే నాకు మీకు సహించలేకపోతున్నావు. ఏదో మొహమాటంకైనా మీరు అది మాట చెప్పలేదు. ఇది ఏమిటిది, కథంను మై ధర్మేణ, ఏదో ధర్మాన్ని పరిపాలించటంలో నేనేదో లోటు చేశానా? పృథ్వీ మనుషాసిత, ఈ పృథ్వీని అనుశాసనంలో నేను ఏదో తప్పు చేశానా? భవంతో ద్రష్టుమిచ్చామి యువరాజం మమాత్మజ, మీ యువరాజు రాముణ్ణి నా కొడుకుని వెంటనే రాజుగా చెయ్యాలి అని మీరు అందరూ అంత ఉత్సాహంగా చెబుతున్నారే, ఏమిటి నాలో ఉన్న పొరపాటు ఉందా, నేనేదో తప్పు చేశానా అని ఆ డౌట్ అడిగాడు. తేషాం తను మృచ్చసి మహం పౌరజానపదే సహా, నేను ఈ రాజంత అందరినీ రాజు చక్కగా పరిపాలించాను. ఓ బహవో నృపా, వాళ్ళందరూ విన్నారు ఈ దశరథుడి మాట విని అన్నారు, ఓ రాజు దశరథుడా, మీలో ఎటువంటి దోషం లేదు, మీరు చక్కగా పరిపాలించారు. దోషం గనక ఉంటే ఏమి, ఎవరిలో దోషం ఉందంట? బహువో నృప కళ్యాణ గుణా పుత్ర సంతితే అన్నారు. బహువో కళ్యాణ గుణ, ఎన్నో మంచి మంచి అద్భుతమైన కళ్యాణ గుణాలు ఉన్నాయంట. ఎవరిలో ఉన్నాయి? నీ పుత్రుడిలో ఉన్నాయి. సంతితే, అతనిలో ఉండిపోయి ఉన్నాయంట. ఎవరి నుంచి అప్పు తెచ్చుకోలు, ఎవరో ఇచ్చింది కాదంట. అది అతని స్వభావికంగా ఇంకా అంత అద్భుత గుణాలున్నాయి కాబట్టి ఆ దోషమన్నా ఉంటే ఆ గుణాల్లో ఉంది. మేము చేసిన పొరపాటు కొన్ని ఒక రకంగా మొహమాటంగా చెప్పాల్సి వచ్చింది. అసలు కొన్నాళ్ళు ఉండు తర్వాత రాముడు చేద్దామని అది మొహమాటం కూడా చెప్పలేకపోయినాం. ఎందుకంటే మా హృదయంలో అంత ఆవేశం కలిగింది ఆ రాముడి యొక్క గుణాన్ని స్మరించి. రాముడే రాజుగా ఉండాలి, రాముడే రాజుగా ఉండాలి, వెంటనే ఉండాలి, దానికి ముహూర్తం కూడా చూడకూడదంట, అట్లా ఆవేశంతో చెప్పాము. అందుకని ఆ గుణాలు ఏమిటో చెబుతామని మళ్ళీ గుణాలు వర్ణిస్తూ మొదలు పెడతారు. గుణాన్ గుణవతో దేవా కల్పస్య ధీమత అన్నారు. ఆ రాముడిలో ఉండే గుణాలని కొన్ని చెబుతాము, దాని గురించి వినండి అన్నాడు. ఆయనలో ఉండే గుణాలు ఎక్కడ ఉన్నాయంట? దేవతల్లో ఉండే గుణాలన్నీ రాముడిలో ఉన్నాయి. అదే కాకుండా ప్రియానందన కృష్ణన్ వక్ష్యామోద్యతాం శృణు, ఆ ఉండే కొన్ని గుణాలు మాత్రం నేను చెబుతాను. ఆ గుణాల్లో అందరికీ సుఖమిచ్చే గుణాలంట. కొన్ని గుణాలు ఉంటాయి మంచి గుణాలే, అయినా దానివల్ల ఇంకొకటి దుఃఖం వస్తుంది. అయితే రామచంద్రుడు అట్టండి వాదంట. ఆ గుణాలు ఎంత పరిపూర్ణత ఉన్నాయి అంటే ఆ గుణాల వలన అందరికీ సుఖమిచ్చే గుణాలంట. ఇప్పుడు ఎవరో చాలా మంచివాడండి, ఆ మంచితనం వలన ఇంకోటి దుఃఖపడితే ఏముంటాయి ఆ మంచితనం? ఆ మంచితనానికి ఏం విలువ లేదు. ఆ మంచితనం వలన ఇంకోటి సుఖపడాలి, ప్రజలు సుఖపడాలి, మన పరివారంలో ఉండవాళ్ళు సుఖపడాలి, ఆ మంచితనానికి అప్పుడే విలువ. అంటే రామచంద్రుడిలో ఉండి ఆ మంచితనం మంచి గుణాలు ఎంత అద్భుతమైందంటే అందరికీ సుఖమిచ్చే ఇలాంటి మంచి గుణాలు ఇది. ఏమిటా గుణాలు? దేవేంద్రుల్లాగా మంచి గుణాలు కలిగిన వాడు అతను సత్యప్రాక్తనుడు అన్నాడు. ఇక్ష్వాకుభ్యోపి సర్వేభ్యో వ్యతిరేక్తో విషాంపతే అన్నాడు. అంటే ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఎన్నో రాజులయ్యారు, ఆ రాజుల అందరి రాజుల కంటే ఇతను గొప్పవాడు. అంటే ఒక చెప్పాడు మీకంటే గొప్పవాడే అని, దశరథుడు మీకంటే చాలా గొప్పవాడాయన రాముడు. ప్రజా సుఖత్వే చంద్రస్య, ప్రజా సుఖత్వే చంద్రస్య, చంద్రుడు మనకి సుఖాన్ని కలిగిస్తాడు. సూర్యుడు వెలుతురిచ్చినా మనకి దుఃఖాన్ని కలిగిస్తాడు. ఎందుకు? ఆ సూర్యుడి యొక్క తాప, ఆ వేడిని తట్టుకోలేము మనం. అదే చంద్రుడు వెలుతురు ఇస్తాడు, దాంతోపాటు సుఖాన్ని కూడా ఇస్తాడు. అటువంటి స్వభావం కలిగింది. అందుకనే మనం రామచంద్రుడు అంటాం. ఈ రాముణ్ణి చంద్రుడిలాగా ఎన్నిసార్లు, కనీసం 200 సార్లు ఎవరో చెప్పారు, 200 సార్లు కంపేర్ చేశాడు వాల్మీకి, పోల్చాడు చంద్రుడితో, పోల్చాడు. ప్రజా సుఖత్వే చంద్రస్య వసుధాయ క్షమాగుణై. వసుధా క్షమ, వసుధ అంటే ఏంటి, పృథ్వీ భూదేవి ఎట్లా క్షమిస్తుందో అందరినీ అట్లా క్షమించేస్తూ ఉంటాడు రామచంద్రుడు. అంటే క్షమ అనే గుణం దానిలో స్వాభావికంగా ఉంటుంది. బుద్ధ బుద్ధస్యతే స్ఫుల్లో వీర్యో సాక్షాత్ క్షీపతే శ్మీపతే అన్నాడు. క్షీపతే అంటే అతను బృహస్పతి లాగా చాలా బుద్ధిమంతుడు. అదే కాకుండా ఈ యొక్క స్వర్గానికి అధిపతి ఇంద్రుడు లాంటి వీరుడు వీరత్వం కలిగినాడు. తర్వాత ఇంకో ముఖ్యమైన మాట, ఈ ఆఖరి మాట చెప్పుకుందాం. ఇది చాలా తెలుసుకోవలసిన మాట. వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖితః. వ్యసనేషు, ఇంకెవరన్నా దుఃఖం చూసి, ఇంకొకడు దుఃఖం చూసి, వ్యసనేషు మనుష్యానాం అంటే ఏదో స్వజనుల్ని కాదు, ప్రతి ఒక్కళ్ళ దుఃఖాలు ఎవరు పడితే వాళ్ళ దుఃఖాల్ని చూసి భృశం భవతి దుఃఖితః. రామచంద్రుడు దుఃఖపడిపోయాడంట. ఇంకోళ్ళు దుఃఖ పరదుఃఖ దుఃఖి. ఎటువంటిది, ఎంత దుఃఖం పడిపోయా, ఎంత దుఃఖపడిపోయాడు రామచంద్రుడు? వాళ్ళు ఎంత దుఃఖపడుతున్నారో వాళ్ళ కంటే ఎక్కువ దుఃఖపడిపోయేవాడంట. భృశం అంటే ఎక్కువ. ఎట్లా? ఒక తల్లి వలే. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నాడు, ఆ తల్లి వంట చేస్తుంది. వంట చేస్తున్నప్పుడు ఏదో ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయాడు. పడిపోతే దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది. ఆ తల్లి వెంటనే ఆ వంట వండటం వదిలేసి పరిగెత్తుకొని ఆ పిల్లవాడిని కౌగులించుకొని, ఆ పిల్లవాడి దుఃఖం, ఏదో పడ్డాడు, రక్తం కారుతుంది, దెబ్బ తగిలింది, ఆ దుఃఖం అడుతుంది. తల్లి ఎంత దుఃఖం అనుభవిస్తుంది? ఆ పిల్లవాడి కంటే ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తుందంట. వృషం దుఃఖిత. అదే ఈ పిల్లవాడు 5 ఏళ్ళవాడు, తర్వాత పెద్దయ్యాడు, 20 25 ఏళ్ళు అయిపోయినాయి, 20 ఏళ్ళు పాస్ అయిపోయింది ఆ ఘటన, ఆ ఒక సన్నివేశం ఘటన అయిన తర్వాత. మిలిటరీ ఆఫీసర్ అయిపోయాడు. ఆ పల్లెటూరు వచ్చాడు, తల్లిని కలవడానికి వచ్చాడు. వచ్చి భోజనం పెట్టి తల్లి అంతా వాపసు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే సమయంలో సూటు బూట్ వేసుకుని నడుస్తున్నాడు. ఆ తల్లి 20 సంవత్సరాల క్రితం ఆడుకుంటూ పరిగెత్తుంటూ పడిపోయాడు కదా, ఆ ఒక్క సన్నివేశాన్ని గుర్తించుకొని గుర్తుపెట్టుకొని ఏడవటం మొదలెడుతుంది. ఏ మెలిగినడు నాయన, మెలిగినడు నాయన. ఎందుకు మెలిగినడు అండి? ఏమిటి, నీకు తెలుసా, చిన్నప్పుడు పడిపోయావని ఏడవటం మొదలుపెడుతుంది. అతను గుర్తు కూడా గుర్తులేదు. 20 సంవత్సరాల క్రితం ఏమిటి, నేను పడిపోవటం ఏమిటి, నాకు గుర్తులేదు. ఆ తల్లి గుర్తుంటుందంట. 20 సంవత్సరాల క్రితం వాళ్ళ అబ్బాయి పడిపోయినప్పుడు ఆ నొప్పి ఎంత అనుభవించాడో దానికంట ఎక్కువ నొప్పి అనుభవిస్తూ ఎప్పటివరకు అనుభవిస్తుంది, ఇప్పుడు కూడా అనుభవిస్తుంది. భవతి అంటే ఎల్లప్పుడూ అనుభవిస్తుంది. రామచంద్రుడు ఎల్లప్పుడూ దుఃఖంలో ఉంటాడంట. నిజమే, మనల్ని చూసి అతను దుఃఖితుడవుతాడు. ఎందుకు దుఃఖితవుతాడు? అరే నా ఒక జీవులు ఎంత దుఃఖాలు అనుభవిస్తున్నాడు, ఎంత దుఃఖాలు అనుభవిస్తున్నాడు అని ఎల్లప్పుడూ ప్లానింగ్ చేస్తూ ఉంటాడంటే ఎట్లా ఈ దుఃఖాల నుంచి బద్ధ జీవుల్ని ఏరికి బయటికి రావాలి. తర్వాత ఎవరో సుఖపడ్డారనుకోండి, ఉత్సవేషూచ సర్వేషు సర్వేషు, ఎవరికోతే ఎవరి జీవితంలో అయితే సుఖం వచ్చిందనుకోండి, ఆ సుఖాన్ని చూసి పితేవ పరితుష్యతి అన్నారు. పితేవ పరితుష్యతి అంటే ఏమిటి, ఒక పిత ఒక తండ్రిలాగా ఆనందించబడతాడంట. ఎంత ఎంత నా కొడుకు చాలా సుఖంగా ఉన్నాడు, నా కొడుకు చాలా సుఖంగా ఉన్నాడు. తల్లిదండ్రులు అప్పు తీసుకొని చదువు చెప్పి పెద్ద ఇంజనీర్ చేసి అమెరికాకు పంపించి, ఎంఎస్సీ చేపించి అమెరికా పంపించేశాడు. ఇంకా ఆ లోన్ ఇక్కడ తీరలా, 20 లక్షల లోన్ ఇక్కడ ఉంది, అమెరికాలో చక్కగా అహో నాకు నా గ్రీన్ కార్డు దొరికేసింది, ఇక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నేను హాయిగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను, ఒక లెటర్ రాస్తాడు, మీరు నా గురించి ఏం బాధపడక్కర్లేదు, నేను హాయిగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను, నాకు కారు ఉంది, నా బంగళా ఉంది, అన్నీ రాస్తాడు లెటర్. ఇక్కడ ఇతను తండ్రికి టీవీ వచ్చింది, ఆ తల్లి కాళ్ళు నొప్పి నొడవ నొప్పి, 20 లక్షల లోన్ ఉంది, ఇల్లు కూడా పడిపోయే స్థితిలో ఉంది, కరెంటు బిల్లు కట్టాను కూడా డబ్బులు లేవు. ఆ టైంలో ఈ లెటర్ వస్తుంది. ఆ తండ్రి ఆ లెటర్ చూసి, సుఖం కొడుకుది, ఆనందం తండ్రిది. సుఖం కొడుకుది, ఆనందం తండ్రిది. అది ఇక్కడ చెప్పింది. పితేవ పరితుష్యతి అంటే ఎంత సూక్ష్మంగా ఈ వాల్మీకి మహర్షి రాముడి యొక్క గుణాన్ని వర్ణిస్తూ మనకి ఒక బోధ, ఒక శిక్ష ఇస్తున్నాడు. ఎటువంటి గుణాలతో మనం ఉండాలి దాని గురించి చెబుతున్నాడు. ఇంకా చెబుతూ రామచంద్రుడు బాలరామాయణం అంటే నారదుడు, ఇంకా కంటిన్యూ చేద్దాం, రామాయణం మొదలుపెట్టాడు వాల్మీకి చెబుతున్నాడు 20 శ్లోకాల దాకా గుణాలు వర్ణించి నారదుడు వాల్మీకి రామలీలని బోధ చేస్తున్నాడు. రాముడి యొక్క లీల దశరథుడు అయోధ్య, రామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళటం, అక్కడ సీత అపహరణం, రామచంద్రుడు అక్కడ అక్కడ తిరుగుతూ ఎన్నెన్నో అశోకవనాలు అడుగుతూ, ఓ సీత ఎక్కడ ఉంది, సీత ఎక్కడ, అడుగుతూ ఎక్కడికి వచ్చాడు రాముడు? వచ్చాడు శబరి ఆశ్రమానికి వచ్చాడు. ఆ శబరి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆ శబరి గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ శబరి ప్రసంగం వలన భక్తి అంటే ఏమిటో, భగవంతుడు అంటే ఏమిటో తెలుస్తుందంట. ఒక ఆచార్యులు చెబుతారు, రామాయణంలో మీరు భక్తి ఎవరి నుంచి నేర్చుకోవాలి, ఎవరి నుంచి నేర్చుకోవాలి అంటే శబరి నుంచి నేర్చుకోవాలంట. అచ్చా శబరిని నేర్చుకుందామా? ఆ రేపటి నుంచి నేను మా ఇంట్లో ఉండే ఆ దేవుడు నాడే రామచంద్రుడికి ఫోటో, రామచంద్రుడి విగ్రహానికి నేను ఆ ఫలాలన్నీ ఎంగిలి చేసి పెడతాను. అదే నేర్చుకోవటం కాదు, అది కాదు నేర్చుకోవటం. శబరి వృత్తాంతం గురించి 2 అధ్యాయాల్లో ఉంది రామాయణంలో. నారదుడు దాన్ని 1 శ్లోకంలో చెబుతాడు. అంటే బాలరామాయణం కదా, నారదుడు చెప్పిన శబరి వృత్తాంతం మీకు ఇక్కడ రాశాం. ఇఫ్ యూ శ్లోకాసం బాలరామాయణాన్ని దానిలో తద్నిహత్య మహాబాహు దదాహ్య సర్గత సచ అస్య కథాయామాస శబరీ ధర్మచారిణీం అన్నాడు. శబరీం ధర్మచారిణి అంట నారదు చెబుతున్నాడు. నారదుడు ఎవరు? ఆచార్యుడు. శబరి ఏం చేసింది రాముడికి? ఏం నైవేద్యంగా పెట్టింది? దాన్ని బేరు పళ్ళు, రేగి పళ్ళు. ఆ రేగి పళ్ళు తీయగా ఉన్నాయా, బాగుందా అని దాన్ని కొనికి చప్పరిచ్చి, హా బాగుంది బాగుంది అని పెట్టేది. అది భగవంతుడికి నైవేద్యంగా పెట్టింది. ధర్మచారిన మన ఇంటికి వచ్చిన అతిథులు ఉండాలి, సామాన్యమైన అతిథులు కూడా మనం ఎంగిల్ చేసి పెట్టవండి. అయినా నారదుడేమన్నాడు, శబరీం ధర్మాన్ని పాలించిందంట. అదే కాదు, ధర్మచారిణి కాదు, శమణాం ధర్మ నిపుణాం అంది. ధర్మ నిపుణాం ఏమిటయ్యా, ఏ ధర్మంలో నిపుణుడు రాలువా శబరి? ఎటువంటి ధర్మం? భగవంతుడు వస్తాడు అనే ఒక ఆశ కాదు, ఆశ మాత్రమే కాదు నమ్మకం. ఏమిటా నమ్మకం? మా గురువుగారు చెప్పారు, భగవంతుడు నీకు దర్శనం ఇవ్వటానికి వస్తాడు. ఎప్పుడు వస్తాడు అని చెప్పలా. మతంక ఋషి ఆయన శరీరాన్ని వదిలేసేటప్పుడు ఆ సమయంలో ఆశ్రమంలో ఎవ్వరు లేరు, శబరి ఒక్కతే ఉన్నది. మతంగ ఋషి అంటే ఎంతో గొప్పవాళ్ళు, మతంగ నారదాదేవులు వాళ్ళు ఎంతో గొప్ప చక్కగా పాటలు పాడేవాళ్ళు. సాంగిత్య గంధర్వ విద్య అంటే నారదుడు, మతంగ ఋషి. ఆశ్రమంలో ఎవ్వరు లేరు, శబరి మాత్రమే ఉన్నది. ఒక ఋషి ఆశ్రమంలో ఒక స్త్రీ ఒక్కతే ఉండటం ఏ ధర్మచారిణినా? నారదుడు చెబుతున్నారు ధర్మచారిణి అని. అదే కాకుండా ఆ మతంగ ఋషికి సేవ చేస్తుంది. మతంగ ఋషి రోజు ఇక్కడ ఈ పుష్పాలు అర్పించడం, అక్కడ ఇది అర్పించడం, అన్ని అర్పిస్తూ అర్పిస్తూ ఒకరోజు అన్నాడు శబరి, నీ యొక్క గురు సేవ ఉన్నదే, ఆ గురు సేవ ఎంత గొప్పదో అంటే నాకు ఒక కొద్ది గొప్ప భాగ్యం కలుగుతుంది. ఏమిటి ఆ భాగ్యం అన్నాడు. అంటే ఆ భాగ్యం అంటే నా ఆశ్రమానికి భగవంతుడు వస్తాడు, నా ఆశ్రమానికి భగవంతుడు వస్తాడు. ఇంకోటి దుర్భాగ్యం ఏమిటంటే నేను చూడలేను, నువ్వు చూస్తావు. ఆ గురు సేవలో ఉండే శక్తి చూడండి ఎంత సేవ. ఆ శక్తి ఎట్లాంటిదంటే ఆ భగవంతుడే స్వయంగా వచ్చి చూస్తాడంటే అటువంటి శిష్యుడిని. ఆ శిష్యుడు ఆ భక్తుడు భగవంతుడిని చూడటానికి వెళ్ళనవసరంలా, ఆ భగవంతుడే వస్తాడు. శ్రీల భక్తి సిద్ధాంత ఠాకూర్లు ఈ మాట చెప్పారు. ఏమిటి చెప్పారంటే, సర్వ్ యువర్ గురు ఇన్ సచ్ ఎ వే దట్ కృష్ణ వాంట్స్ టు కమ్ అండ్ సీ యూ. మీ గురువు గారిని ఎట్లా సేవ చేయండి అంటే ఆ భగవంతుడు ఆతృత పడి ఎవరు నాయన నా భక్తుడికి ఇంత చక్క సేవ చేస్తున్నాడు చూద్దామే అనే ఆతృత. శబరి ఆశ్రమానికి వెళ్ళని అవసరంలా అయినా భగవంతుడు వెళ్ళాడు, రాముడు వెళ్ళాడు. ఇది భక్తి అంటే నేర్చుకోవాలంటే శబరిని నేర్చుకోవాలి ధర్మచారిణి. ఆ రాముడికి ఆశ్రమం అంతా తిప్పుతూ చూస్తుందని చూపిస్తుంది, ఇక్కడ ఇది చేశారు మా గురువుగారు, ఇక్కడ చేశారు మా గురువుగారు. భగవంతుడు వచ్చిన తర్వాత కూడా గురువుగారినే స్మరిస్తుంది. ఆ స్మరిస్తూ ఆ భగవంతుడికి ఆమె గురువుగారి యొక్క పరిచయం ఇస్తుందండి. ఆహా, ఏమిటి శాస్త్రాల్లో గురువుగారు శిష్యుడికి భగవంతుడు పరిచయం ఇచ్చారు, కానీ ఒక శిష్యురాలు భగవంతుడికి ఆమె గురువు యొక్క పరిచయం ఇస్తుంది. ఈ శబరి వృత్తాంతం చెప్పాలి అంటే ఈ గంట గంటలు చెప్పుకోవచ్చు అండి, రెండు అధ్యాయాలు అంతే వాల్మీకి రామాయణంలో. ధర్మచారిణి తర్వాత సహ అభ్యగచ్చన్ మహాతేజ శబరి శత్రుసూదన శబర్యా పూజిత సమ్యక్ రామో దశరథాత్మజా. శబరి పూజిత సమ్యక్. శబరి ఎట్లా పూజ చేసింది? రేగి పళ్ళు ఎంగిలి చేసి రాముడికిచ్చింది. లక్ష్మణుడు అన్నాడు, రాముడు ఎందుకు తీసుకున్నా, తీసుకోకూడదు వద్దన్నాడు. లక్ష్మణుడు రాముడికి వద్దని చెప్పాడు, కానీ ఇంకెవరు గనక అటువంటి ఎంగిలి చేసిన పళ్ళు రాముడికి ఇస్తే లక్ష్మణుడు ఊరుకుంటాడా? లక్ష్మణుడు ఊరుకునేవాడు కాదు. పరశురాముడు ఏదో చెప్పాడని ఆ పరశురాముడు లక్ష్మణుడు షటప్ అన్నాడు. అంత అంత కోపం వస్తుంది లక్ష్మణుడికి. రాముడు గురించి ఎవరన్నా ఏదో ఇటో ఇటో మాట మాట్లాడటం, సత్కారం చేయలేకపోవటం, సరిగ్గా మాట మాట్లాడటం, లక్ష్మణుడు అక్కడే నాలి కోసేస్తాడు. అటువంటి లక్ష్మణుడు ఈ శబరి ఎంగిలి చేసి ఆ పళ్ళు ఇస్తుంటే శబరికి ఆ చెప్పే అంత దమ్ము లేదు లక్ష్మణుడికి. ఎందుకు? ఆ శబరిలో ఉండే భక్తి. ఏ భక్తి? గురు భక్తి. ఆ గురు భక్తిలో అటువంటి శక్తి ఉన్నది. నారదుడు స్వయంగా చెబుతున్నాడు, నారదుడికి పంచరాత్ర మనం ఫాలో చేసి నారద పంచరాత్ర పూజా విధానాన్ని ఎట్లా చేయాలి నారదుడే చెప్పాడు. దానిలో భోగాన్ని అర్పించాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండే నారదుడు చెప్పాడు. అదే నారదుడు ఈ ఎంగిలి చేసిన ఆ రేగి పళ్ళు ఆ శబరి ఇస్తుంటే దాన్ని అన్నాడు ధర్మచారిణి అన్నాడు. ఏ ధర్మం నాయన? భగవంతుడు ఎంగిలి చేసి పెట్టి అది ధర్మమా? అది కాదు. ఆ శబరిలో గురువు మీద ఉండే నమ్మకం, ఆ నమ్మకంతో ఎట్టా జీవించిందనుకుంటారు? 12 సంవత్సరాలు 3 నెలలు 11 ఇయర్స్ 3 మంత్స్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ డేట్ నాకు అర్థం అంత గుర్తులేదు. 11 సంవత్సరాలు మాతంగ ఋషి ఈ మాట చెప్పిన తర్వాత రోజు ఎట్లా ఆశ్రమంలో ఉండేదంటే శబరి ఏదో వంట వండడానికి కూర్చుందనుకోండి, రాముడు వచ్చేశాడా వస్తాడేమో తలుపు తెరుచు ఎవరు లేదా అందులో కూర్చుంటుంది, మళ్ళీ ఏమో రేపు వస్తాడేమో లే రేపు వస్తాడేమో, గంట తర్వాత, ఇప్పుడు వచ్చేసాడేమో, తయారు చేయాలేమో, మళ్ళీ ఇంకో వండ ఉండాలేమో అని మళ్ళీ అంటాం. అంటే రాత్రి పగళ్ళు తలుపు తెరవటం, తర్వాత పూసేయటం, అదేదో ఆశ్రమానికి ఆ గేటు దగ్గరికి వెళ్ళటం, ఆ చెట్టు దగ్గరికి రాముడు వస్తున్నాడు అని చూడటం, మళ్ళీ శాంతి. అట్లా 11 ఇయర్స్ శబరి వెయిటెడ్ ఫర్ రామ్. ఎప్పుడు వస్తారు అని చెప్పాల, అట్లా జీవించాలంట. గురువు సేవ చేస్తూ ఆ గురువు గారి ఆజ్ఞ మీద విశ్వాస పాలన, విశ్వాసంతో నామ సంకీర్తనం చేయాలంట. ఎప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడు, అది శబరి. దాని తర్వాత ఇంకొక శ్లోకం, అంటే బాలరామాయణంలో ఉండే ఆ శ్లోకాలు, నారదుడు వాల్మీకి చెప్పిన రామాయణంలో శ్లోకాల్లో ఎంత రహస్యం ఉందో చూడండి. అభ్యసిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యః తదా రామో విజ్వరః ప్రముమోదః. రాముడికి జ్వరం పోయిందంట. విజ్వర అంటే ఏమిటి? జ్వరం పోయిందంట. ఏమిటయ్య ఆ జ్వరం? ఏమిటి ఆ జ్వరం అంటే మీకు తెలుసు, విభీషణుడు ఆ శరణాగతికి వచ్చినప్పుడు ఆ శరణాగతి శ్లోకాన్ని చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరో తేనా శరణానికి వస్తాడో సర్వదా అభయం తస్మే అన్నాడు. అనగానే ఎట్టా అభయం ఇస్తానంటే, రాముడు అన్నాడు, హే లంకేశ్వరుడు నువ్వు లేచు, నువ్వులే అన్నాడు. అందరూ ఆశ్చర్యపడిపోయి, ఏమిటయా లంకేశ్వరుడు, రాముడు అయితే రావణాసురుడు కదా, విభీషణుడు లంకేశ్వరుడు ఎందుకన్నావంటే, రాముడు అన్నాడు, నేను రావణాసురుడిని వధించి విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాను అన్నాడు. అందరూ ఆశ్చర్యపడిపోయారు. అప్పుడు రాముడు అనుకున్నాడు, నేను ఒక తప్పు చేశాను, తప్పు మాట చెప్పాను. ఎందుకంటే 14 సంవత్సరాల దాకా వనవాసం, పట్టణం లోపల వెళ్ళకూడదు. ఈ రాముడు అరణ్యవాసం చేసినప్పుడు మధ్యలో ఎన్నో పట్టణాలకు వెళ్ళొచ్చు, ఉజ్జయిని కూడా వెళ్లాల్సి వచ్చేది, వెళ్ళలా. అట్లాగే లంక అనే పట్టణం లోపలికి వెళ్ళకూడదు, వెళ్ళకపోతే ఆ పట్టాభిషేకం ఎట్ట చేస్తాడు, ఎట్ట చేయగలడు? రాముడికి అప్పుడు జ్వరం వచ్చిందంట. ఉన్నట్టుండి లక్ష్మణుడు చెప్పాడు, హే లక్ష్మణుడుగా, విభీషణుడికి కూర్చోబెట్టు, ఒక కుసా గాస మీద కూర్చోబెట్టు, గడ్డి మీద కూర్చోబెట్టు, అక్కడ ఆ సముద్రం నుంచి నీళ్లు తీసుకురా అన్నాడు. అక్కడ ఏమో చెంబు లేదు, ఆ ఒక కలశాలు అవి మంత్రాలు యజ్ఞ ఏమీ లేదు. అక్కడి నుంచి ఆ నీళ్లు చేతుల్లో పట్టుకొచ్చాడు లక్ష్మణుడు, ఆ నీళ్లతో అభిషేకం చేశాడు. అభిషేకి లంకేశ్వరుడుగా పట్టాభిషేకం అక్కడే. ఇంకా బ్రిడ్జ్ కూడా కట్టల, సేతు కట్టల, యుద్ధం కూడా జరగల, ఏమీ జరగల, విభీషణుడికి పట్టాభిషేకం అక్కడ చేశాడు. లంకాలో చేయల, ఇంకా రామేశ్వరంలోనే ఉన్నారు. రామేశ్వరంలో విభీషణుడికి పట్టాభిషేకం అయిపోయింది. ఎంత జ్వరం, నేను ఇక్కడేదో చేసేసాను కానీ రాముడు చేశాను, రావణాసురుడు నన్ను ఓడిచ్చేస్తే అరే ఏమవుతుంది, నా మాట నేను విభీషణుడికి ఇచ్చాను, అందరి ముందు ఇచ్చాను, మీ ఇచ్చిన మాట మీరు తీర్చలేకపోతే ఒక రకమైన జ్వరం వస్తుంది కదా, ఏమవుతుందో 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 జ్వరం వచ్చిందంట. అప్పుడు నాగాస్త్రంతో ఈ ఇంద్రజిత్తు ఆ లక్ష్మణుణ్ణి మూర్చిపడిపోయాడు. ఆ సమయంలో ఇంకా జ్వరం పెరిగిపోయింది. అరే నేను విభీషణుకి ఇచ్చిన మాట తీర్చకపోతే ఎట్లా ఉంటుంది, బాగుండదేమో బాగుండదేమో అని అదే ఒక టెన్షన్ రాముడికి. సీతని అపహరించుకొని వెళ్ళిపోయాడు, నా భార్య సీతని మళ్ళీ తెచ్చుకోవాలనే టెన్షన్ లేదంట, నా భక్తుడు విభీషణుకి ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలనే టెన్షన్ రాముడికి. ఆ జ్వరం ఎప్పుడు పోయిందంట? ఆ జ్వరం రావణాసురుడు, రావణాసురుడిని చూడంగానే అనుకున్నాడు, విభీషణుడికి నా రాజ్యం ఇచ్చేస్తాలే, రావణాసురుడు కనుక నా భార్యని సీతని నాకు ఇప్పుడు ఇచ్చేస్తే, రావణాసురుడిని లంకాధిపతి చేసి అయోధ్యాపతికి, విభీషణుడు అయోధ్యాపతికి చేద్దాం, రావణాసురుడు కనుక ఒప్పుకోబోతే దానికోసం నేనేం చేస్తానంటే విభీషణుణ్ణి లంకాధిపతిగా చేసి సీతని నేను తీసుకుని ఇంకెక్కడికి వెళ్ళిపోతాను, రావణాసురుడిని లంకాపతిగా అయోధ్యాపతిగా చేస్తాను అని కాన్స్టెంట్గా అనుకుంటున్నాడు. ఎటువంటి అందమైన రావణ్ణి ఎట్టా చంపగలను, ఇతన్ని నా భక్తుడు చేసుకోవాలి అని అనుకుంటూ ఏమి చేద్దాం, లాస్ట్ లో మాథలి ఇంద్రుడు అందరు ఇద్దరు వచ్చి చెప్పారు, నాయన చంపు నాయన ఇంకా అయిపోయింది, 10 రోజుల కంటే నీ లీల, ఈ యుద్ధ లీల 10 రోజుల కంటే ఎక్కువ లేదు, ఇది 10వ రోజే, అది సిస్టమ్, అది ఇంకా నువ్వు సంవత్సరాలకు దిగ్గర యుద్ధం చేసుకోకూడదు. అప్పుడు రావణాసుని చంపాడు. చంపిన తర్వాత విభీషణుణ్ణి ఏం చేశాడు, అభిషేకం. అందుకని అభ్యసిచ్చస చ అంటే మళ్ళీ ఇంకోసారి రెండో పట్టాభిషేకం విభీషణుడికి. మొదటో పట్టాభిషేకం ఏదో నీళ్ళతో చేశాడు కదా, ఇప్పుడు మళ్ళీ రెండో పట్టాభిషేకం చ అంటే ఇంకొకసారి చేశాడు. అభి అభ్యసిచ్చలంకాయాం రాక్షసైంద్రం విభీషణం అన్నాడు. ఆ విభీషణం రాజవంగానే ఆ విజ్వర జ్వరం తగ్గిపోయిందంట, రావణుడికి జ్వరం తగ్గిపోయింది. ఇంకొకసారి మళ్ళీ జ్వరం వచ్చింది, ఇంతకు మునుపు ఇంకోసారి జ్వరం వచ్చిందంట. ఎప్పుడు వచ్చిందంట, చిత్రకూటంలో వచ్చింది. ఏమిటి ఆ జ్వరం? ఈ జ్వరం ఇది ఏమిటది, భరతుడు వచ్చాడు. ఇక్కడ లక్ష్మణుడు చూస్తున్నాడు, ఆ భరతుడు వస్తున్నాడు సైనికులతో పాటు వస్తున్నాడు. అన్నా నాకు ఒక ఆజ్ఞ ఇచ్చు అంటే ఒక బాణంతో ఈ భరతుడితో పాటు అంత సేనాన్ని నాశనం చేస్తా అన్నాడు. రాముడు అడిగాడు లక్ష్మణుడితో, లక్ష్మణుడా నీకు రాజ్యం కావాలి అని అంత కోరిక ఉంటే నేను భరతుడు చెప్పేస్తానులే నీకు రాజ్యం ఇచ్చేమని. ఆరే ఇది మాట విని కృంగిపోయాడు లక్ష్మణుడు, లజ్జతో కుంగిపోయాడు. అరే ఏమిటది, రాముడికి భరతుడి మీద అంత విశ్వాసమా, ఒక మాట వినంగానే ఆ రాజ్యాన్ని నాకు ఇచ్చేస్తాడన, నా మీద అటువంటి విశ్వాసం లేదే అని ఒక సిగ్గుతో కృంగిపోయాడు లక్ష్మణుడు. ఆ సమయంలో భరతుడు వచ్చి అన్నాడు, అన్నా నాతోరా నువ్వు రాజు కావాలి, అన్నా నువ్వు నాతోరా రాజు కావాలి, నువ్వే రాజ్యం వేలు, నువ్వే రాజ్యం వేలు. ఏ మాట వినట్లా, రాముడు ఎన్నో మాటలు చెప్పాడు, భరతుడు వింటలా, ఆర్గ్యుమెంట్ చేశాడు, ధర్మాన్ని ముందు పెట్టు ఆర్గ్యుమెంట్ చేశాడు, వశిష్ఠుడి మీద ఆర్గ్యుమెంట్ చెప్పించాడు, జబాలి అనే ఋషి నాస్తికుడి మీద ద్వారా ఆర్గ్యుమెంట్ చేపించాడు. రాముడు నువ్వే రావాలి, శాస్త్రాలు చెబుతున్నాయి, ఏం చెబుతున్నాయి, గురువు ఒక్క ఆజ్ఞని నెరవేర్చాలి, వశిష్ఠుడు మన గురువు కాదు కదా, వశిష్ఠుడు చెబుతున్నాడు కదా మీరు రావాలి, నువ్వే రాజు కావాలి, నువ్వే రాజు కావాలి. అక్కడి రామచంద్రుడు జ్వరం వచ్చింది. అరే నేను మాట ఇచ్చొచ్చాను కైకేయికి, భరతుడు రాజవుతాడని, నేను 14 సంవత్సరాలు వనవాసంలో ఉంటానని నేను ఒక మాట ఇచ్చాను, ఈ భరతుడు నా మాట నెరవేర్చడానికి అవకాశం ఇవ్వట్లేదే, నా ఏం చేద్దాం ఏం చేద్దాం, జ్వరం వచ్చిందంట. ఆ జ్వరం రాగానే రామచంద్రుడు ఆ పాదుకల్ని చూశాడు, చూసి అన్నాడంట, ఓ భరత అది నా రాజ్యమే, అయినా నువ్వు 14 సంవత్సరాల దాకా నువ్వు దాన్ని చూసుకో, ఈ పాదుకలుకి నువ్వు ఏం చేయి, పట్టాభిషేకం చెయ్యి. నా పాదుకలతో ఆ రెండిట్లో ఎటువంటి తేడా లేదు, ఈ పాదుకలను తీసుకువెళ్ళు, నా రాజ్యాన్ని నువ్వు వేలు అని చెప్పంగానే ఆ భరతుడు హాహా చేస్తాను చేస్తానని ఆ పాదుకల్ని తా మీద శిరసావహించి భరతుడు మళ్ళీ వెళ్ళాడు. ఆ సమయంలో విజ్వర జ్వరం తగ్గిందంట. ఇంకొక మాట చెప్పి క్లోజ్ చేద్దాం, ఇప్పుడు ఆదివారమే కదా, ఇంకొక మాట చెప్పుకుందాం అదే విజ్వర. విజ్వరహకు ఒక సీక్రెట్ అర్థం ఉందండి. మనం ఆ భగవంతుడి యొక్క ఆ దయాగుణాన్ని చెప్పుకుంటూ ఒక గుణం చెప్పుకున్నాం, 2 గుణాలు చెప్పుకున్నాం. ఆ దయానికి 3 స్వరూపాలు ఉన్నాయని చెప్పాం కదా, 1 సౌశీల్య, సౌలభ్య, ఈ 2 గుణాల గురించి మనం చెప్పుకున్నాం, 3వది వాత్సల్య గురించి మనం ఇంకా అంత చెప్పుకోవాలా, అంత ఎక్కువ చెప్పుకోవాలా, కొంత మాత్రం చెప్పుకున్నాం. ఆ వత్సల్య అనే గుణానికి ఒక హద్దుగా ఒక లీలనం. రామచంద్రుడికి ఇప్పుడు కూడా ఒక జ్వరం ఉందంట, ఇంకా ఆ జ్వరం పోలా, ఎవరు పోగొడతారో తెలీదు, అది పోదు కూడా. ఏమిటి ఆ జ్వరం, ఆ టెంపరేచరు చాలా హై టెంపరేచర్లు ఉందంట. ఆ జ్వరం ఏదో 100, 102 కాదు, 105, 107 దాకా వెళ్ళిపోతుందంట ఆ జ్వరం. ఏమిటి ఆ జ్వరం అంటే, రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుంది, రావణాసురుడు వధం అయిపోయింది, రామచంద్రుడు వచ్చేశాడు, భరతుడు అందరూ లక్ష్మణుడు అందరూ పెద్ద ఉత్సవాలు, పెద్ద రామచంద్ర పట్టాభిషేకం అంటే ఎంత ఉత్సవం అండి, పెద్ద ఉత్సవం అది, అందరూ సంతోషంగా ఉన్నారు, అక్కడ మ్యూజికల్స్ డ్యాన్స్ అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, పిండి వంటలు ఉన్నాయి, అన్ని చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఆ సమయంలో అందరూ ఆనందంగా అనుభవిస్తున్నారు. రామచంద్రుడు కళ్ళంబడి నుంచి నీళ్లు గారిపోతాడు, నీళ్లు ఏడుస్తున్నాడు, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆ సీత లక్ష్మణ్ అందరూ చూసి అదిరిపోయారు. సీతాదేవి అడిగింట, ఏమైందండి మీకు, అందరూ ఇంత సంతోషంగా ఆనందంగా ఉంటే ఏం ఏడుస్తున్నారండి? ఆ సీత కూడా ఏడటం మొదలుపెట్టింది. ఎందుకంటే రాముడి యొక్క హృదయంలో ఆ మాట తెలిసిపోతుంది సీతకి. తెలిసినా తెలియకపోయినా ఆ భర్త ఏడుస్తుంటే ఆ అర్థ అటువంటి దుఃఖం అంటే ఆ సీత కూడా ఏడకపోవడం అంటే. ఎందుకు ఏడుస్తున్నారంటే రామచంద్రుడు అందరినీ ఇంత సంతోషంగా చూస్తూ చూస్తూ రాముడికి గుర్తుకొచ్చింది. ఏం గుర్తుకొచ్చింది? ఎవరు గుర్తుకొచ్చారు? జటాయు. నేను విభీషణుడికి పట్టాభిషేకం చేశాను, 2 సార్లు చేశాను. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాను, నా పాదుకలకి పట్టాభిషేకం చేశాను, నా పుత్రుడు లాంటి నా ఒళ్ళో కూర్చొని ప్రాణం త్యాగం చేసిన ఆ జటాయుకి ఏం చేయలేకపోయానే, ఏం చేయలేకపోయానే అని ఏడవటం మొదలెట్టాడు రామచంద్రుడు. ఏ సమయంలో అందరూ ఆనందంగా ఒక పండుగ ని జరుపుకున్నప్పుడు ఆ సమయంలో రామచంద్రుడు ఏడుస్తున్నాడు. ఎట్లాగోతే ఒక తండ్రి, అతనికి 4 కొడుకులు. ఒక కొడుకు ఏదో బాంబేలో ఉంటాడు, ఇంకో కొడుకు ఏదో మద్రాసులో ఉంటాడు, ఇంకో కొడుకు తిరుపతిలోనే ఉన్నాడు. ఈ 4 వాడున్నాడే, ఏదో అమెరికాలో ఉన్నాడు, యంగెస్ట్ సన్ చివరి వాడు, చాలా ప్రేమ అంటే వాడంటే. అమెరికాకి వెళ్ళాడు, ఎంఎస్ చదువుతున్నాడు. దీపావళి పండుగ. ఆ దీపావళి పండుగలో ఎన్నో పిండి వంటలు. 3 కొడుకులు వచ్చారు, వాళ్ళ కుటుంబాలతో వచ్చారు. అందరూ వటపాకాలు కాస్తూ అంతా చాలా ఆనందంగా ఉన్నారు. ఆ పిండి వంటలు తినే సమయంలో ఆ పాయసం తింటున్నప్పుడు గుర్తుకొచ్చాడు, అరే నా 4 వాడికి పాయసం అంటే ఎంత ఇష్టమో, ఆ 4 వాడు ఈ పండుగలో పాల్గొంటల్లా ఆది ఆదాన్ని స్మరిస్తూ ఏడటం మొదలుపెడతాడన్న తండ్రి. కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. అది వాత్సల్యం ఉంటుందండి. ఎంత ఆనందంగా ఉన్నా నువ్వు ఎవరిని ప్రేమిస్తారో ఆ ఆనందంలో అటువంటి వాడు పాల్గొనకపోతే ఏమిటా ఆనందం? లేదండి. రామచంద్ర పట్టాభిషేకం అందరూ ఆనందంగా ఉన్నారు, రామచంద్రుడు ఏడుస్తున్నాడు. ఎందుకంటే అతను ఒక చిన్న పిల్లవాడు లాంటి వాత్సల్యం కలిగిన, వాత్సల్యం చూపించిన ఆ జటాయు ఎవరి కోసమైతే, రాముడి కోసం జటాయు ఏం చేసింది? ప్రాణాలను కూడా త్యాగం చేసిన అటువంటి జటాయుని రామచంద్రుడు ఏ టైం, ఇంకేదో టైంలో స్మరించాడంటే ఓకే, అందరి ముందు పట్టాభిషేకం సమయంలో ఏడవటం అంటే విహంగా అంటే ఏమిటి? పక్షి. ఏమిటా పక్షి? జటాయు. ఆ విహంగం వలన వచ్చిన జ్వరం అంట, ఆ జటాయు వలన వచ్చిన జ్వరం విజ్వర ప్రముమోదహ. ఇప్పటి వరకు రామచంద్రుడికి ఆ జ్వరం ఉన్నది. ఆ జ్వరం ఎప్పుడు తగ్గుతుందో తెలియదంట. ఎప్పుడు తగ్గదు. ఎందుకు తగ్గదు? ఎప్పుడు వరకు అయితే రామచంద్రుడు మనసులో వాత్సల్యం అనేది ఉంటుందో ఎట్లా తగ్గుతుందండి ఆ జ్వరం? తగ్గదు. ఇది రామచంద్రుడి యొక్క దివ్య గుణాలు, దివ్యమైన గుణాలు, అద్భుతమైన గుణాలు. మనం కూడా ఆ గుణాలు మన హృదయంలో సాధించచ్చు. అటువంటి గుణవంతుడు రాజవుతే రాజ్యం ఎట్లా ఉంటుందండి? దాని గురించి నారదుడు స్వయంగా 4 శ్లోకాలు చెబుతాడు. అంటే రామరాజ్య డిస్క్రిప్షన్ ఉండే అది రావలేక ఎన్నో చోట్లుంది. ఉత్తరకాండ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ నారదుడు బాలరామాయణంలో 1వ అధ్యాయంలోనే కొన్ని శ్లోకాలు చెబుతాడు. అది దాని గురించి మనం రేపు చెప్పుకుందాం. దాంతోపాటు మనం రామచంద్రుడు యొక్క రామాయణం ఏంటి, దాని యొక్క మహిమ దారి ఉండి చెప్పుకుంటూ రామాయణ అవతరణ లీలలో మనం రేపు ప్రవేశిద్దాం. రామచంద్రుడు అవతరణ ముందు రామాయణ అవతరణ గురించి మనం రేపు చెప్పుకుందాం. రామాయణ మహా హరే కృష్ణ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.